శుక్లాం వరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీమధురై కటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాః కవయోధయంతీ. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురీశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. మనోజపం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జయచ్చతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజాజైతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః దాసోహం కోసలీంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతత్మజః. న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్. శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః అర్దయిత్వా పురీం లంకాం అభివజ్య చ మైథిలీం. సమృద్ధార్థో గమిష్యామ్యశతాం సర్వరక్షసాం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దాశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వస్య రైనం జహిరావిణం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్రం శ్రితపారిజాతం సీతాముఖాంబూరుహచించరీకః సమస్తకళ్యాణగుణాభిరామః నిరంతరం మంగళమాతనోతు. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. హరిః ఓం. నమస్కారం. పరమేశ్వరుని యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణం చేత ఈనాడు సుందరకాండ 5 రోజులుగా ప్రవచనం చెయ్యాలి అని పెద్దలు చేసినటువంటి సంకల్పమునకు పరమేశ్వరుని యొక్క అనుగ్రహముతోడి 2వ రోజు ప్రసంగంలోకి చేరుకున్నాం. నిన్నటి రోజున తతస్య లంబస్య గిరీ సమృద్ధే విచిత్రకూటే నిపపాతకూటే అని చెప్పుకున్నాం. 100 యోజనముల సముద్రమును గడచి ఇవలివుడ్డుకు వచ్చి ఆ త్రికూటాచల పర్వత శిఖరముల మీద దిగినటువంటి వారై స్వామి హనుమ అనుకుంటారు. నాకు రామచంద్రమూర్తి యొక్క కరుణ తోడయ్యుండగా ఇటువంటి 100లు ఎన్నైనా దాటి రాగలను అనుకుంటారు. ఇది భక్తుడైనటువంటి వాడికి ఉండవలసినటువంటి ఆసనశుద్ధి. తాను ఎంత కష్టపడినా భగవంతుని యొక్క ధ్యానం చేసేటప్పుడు తాను మొట్టమొదట కూర్చోవడం అనేటటువంటిది ప్రాథమికంగా రావాలి. అసలు కూర్చోవడమే చేత కాలేదనుకోండి, చాలాసేపు కూర్చోవడమే రాకపోతే ఇంక వాడికి ధ్యానం ఇస్తే ఎక్కడుంటుంది, ఎక్కడ కూర్చుంటాడు. అందుకని మాకు విశాఖపట్నంలో నేను ఉద్యోగం చేసే రోజుల్లో ఒక ఆయన్ని స్కూటర్ నేర్పమని అడిగాను. అడిగితే ఆయన అన్నాడు నేర్పుతాను రండి అన్నాడు. అంటే వెళ్ళాను. వెళితే ఆయన ఏం చేశాడంటే, కోటేశ్వర గారు స్కూటర్ స్టాండ్ తీయండి అన్నాడు. ఇదేమిటి స్కూటర్ నేర్పమంటే స్కూటర్ స్టాండ్ తీయమంటాడు అనుకున్నాను. స్టాండ్ తీశాక నాకు తెలిసింది స్కూటర్ స్టాండ్ తీయడమే చాలా గొప్ప విషయం అసలు అని. ఎందుకంటే గబుక్కుని స్టాండ్ తీస్తే అది నేను కూడా పడిపోయాం. ఆ తర్వాత ఒక 10 మాటలు స్టాండ్ తీసి స్టాండ్ వేశాక ఇవాళ పాఠం అయిపోయింది రేపు రండి అన్నాడు. అలా అసలు ముందు ఆసనశుద్ధి అంటూ ఉండాలి కదా. అందుకని ఎంతసేపు కూర్చున్నప్పటికీ కూడా వడలు మరిచి సంతోషించి అబ్బా సంతోషంగా గడిచిపోయింది అనిపించాలి తప్ప పూజ బరువు అయిపోయింది అనుకోండి, అమ్మో ఇవాళ శనివారం గంటసేపు పూజ చేయాలి, శ్రీ సూక్తం చేయాలి, పురుష సూక్తం చేయాలి అని బెంగెట్టుకుంటూ పూజామందిరంలోకి వెళ్ళాడనుకోండి, అది పూజలా ఉండదు. ఏదో అప్పించినటువంటి వాడికి తిరిగి తీర్చడానికి టైం అడగడానికి వెళ్ళినట్టు ఉంటుంది. అందుకని ఆ త్రికూటాచల పర్వత శిఖరముల మీద దిగినటువంటి హనుమ యొక్క స్థితి, ఆయన ఎంత సౌకర్యంగా ఇలాంటి 100లు నేను ఎన్నైనా గడిచి రాగలను అంటారు. ఇది మొక్కవోనటువంటి ఉత్సాహం. ఆ స్థితిలో స్వామి ఆ త్రికూటాచల పర్వత శిఖరముల మీద ఉన్నటువంటి లంకాపట్టణాన్ని చూస్తున్నారు. అది కాంచన లంక. ఆ లంకాపట్టణానికి చుట్టూ సముద్రం పరివేష్టితమై ఉన్నది. దాన్ని ఆ సముద్రపు తలలు వచ్చి కొడుతున్నాయి. ఆ కొట్టినటువంటి అలలు మళ్ళీ సముద్రంలోకి వెనక్కి వెళ్ళిపోతున్నాయి. ఆ సముద్రంలో ఎక్కడ చూసినా బ్రహ్మాండమైనటువంటి మొసళ్ళు, పెద్ద పెద్ద పాములు, జంతువులు, వీటన్నింటితో కూడి ఉన్నది. ససాగరం ధనవపన్నగాయుతం బలేన విక్రమ్య మహోర్మిమాలినం నిపత్యతీరే చ మహోదధేస్తథ దదర్శలంకాం అమరావతీమివ అంటారు. ఎందుకంత వర్ణించడం? సముద్రంలో అవన్నీ ఉండవా? సముద్రం అన్న తర్వాత సముద్రంలో పావులు ఉండవా? సముద్రంలో మొసళ్ళు ఉండవా? ఆ సముద్రాన్ని దాటి వచ్చి సముద్రాన్ని చూసి సముద్రంలో అవన్నీ ఉన్నాయనడం ఎందుకు? అంటే ప్రతివాడికి కూడా సంసారమునందుండడం అనేటటువంటిది మహాప్రీతిగా ఉంటుంది. భాగవతంలో ఒక మాట చెప్తారు, సంకల్పము కలుగుట వికల్పము కలుగుట, కోరిక తీరడం చేత కలిగినటువంటి సుఖము ప్లస్ కోరిక తీరకపోవడం చేత కలిగినటువంటి దుఃఖము ఈజ్ ఈక్వల్ టు జీవితము. ఏముంది, ఓ కోరిక పుడుతుంటుంది, తీరితే తీరినట్టు, తీరకపోతే దుఃఖం కలిగినట్టు, ఈ రెండూ కలిపి జీవితం వెళ్ళిపోతుంటుంది. ప్రత్యాయాంతిగతాహ పునర్దివసాహ కాలో జగద్భక్షక, సూర్యోదయ సూర్యాస్తమయాల స్వరూపంలో పరమేశ్వరుడు ఆయుర్దాయాన్ని గ్రసించేస్తుంటాడు. ఎంతకాలము సంసారములో ఉన్నా బా చాలా సంతోషంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది అనిపిస్తుంది, కానీ అందులో ఉన్నటువంటి బాధని గుర్తెరగలిగినటువంటి వాడు, ఇంతకన్నా అతీతమైన ఒక స్థితి ఉన్నది అని తెలుసుకోగలిగినటువంటి వాడు ఎవడూ ఉండడు. అదిగో అటువంటి స్థితిలో అందరూ ఆ సంసార సముద్రమునందు మగ్నులై ఉండిపోయారు. శంకరులు అంటారు, నలినీదలగత జలమతి తరళం తత్వజీవితం అతిశయ చపలం విద్దిర్వ్యాధ్యభిమానగ్రస్తం లోకం శోకచ హంత సమస్తం అన్నారు. ఉన్న జీవితం చిన్న జీవితం, అది ఎంతకాలం ఉంటుందో తెలియదు. అటువంటప్పుడు ఆ ఉన్న జీవితమే రోగములతోటి, అభిమానములతోటి, మమకారములతోటి, అనుబంధముతోటి వెళ్ళిపోతుంది. ఒక్కనాడు పరమేశ్వరుని యొక్క స్తోత్రం చేద్దామనేటటువంటి స్పృహ కలగడం లేదు. ఇంతకన్నా అతీతంగా వేరొక స్థితి ఎక్కడ ఉందో తెలియదు. ప్రహ్లాదుడు, ఆ హిరణ్యకశిపుడు ప్రహ్లాదోపాఖ్యానంలో ఒక చిత్రమైన మాట చెప్తాడు. ఏముంది నాన్న సంసారం అంటే, అమ్మా వీళ్ళందరి జీవితం ఏమిటో తెలుసా? నిరాహార నివిష్ట పాంధుల క్రియన్ నిక్కంబు సంసార సంచారులు ఒత్తురు కూడి విత్తురు సదాసంగంబులే దొక్కచో విరుల్ పోగిడి త్రొవ పోగిను భవచ్చు నుండు తల్లి మహాశూరుండాతడు తద్వియోగమునకున్ శోకింప నీకేటికి అంటాడు. అమ్మ బాగా దాహం వేసినటువంటి వాళ్ళందరూ చలివేంద్రం దగ్గరికి వస్తారు. ఏమిటి వాళ్ళకున్న కోరిక? దాహం తీర్చుకోవడం. అక్కడికి వచ్చిన వాళ్ళు పరిచయాలు పెంచేసుకుని నిలబడిపోరు. ఎవడి గ్లాస్ అట్టుకోడు నీళ్లు తాగేస్తాడు, ఆ గ్లాస్ అక్కడ పెట్టేస్తాడు, ఎవడి దారిన వాడు వెళ్ళిపోతాడు. ఎందుకు వచ్చారు అందరూ చలివేంద్రానికి? అందరికీ ఉన్నటువంటి సామాన్యమైనటువంటి కారణము కేవలము దాహార్తి. అలా వీళ్ళందరికీ అలవాటమ్మా సంసారం చేయడం అనేటటువంటిది కొన్ని కోట్ల జన్మల నుంచి అలవాటు పడిపోయింది. అందుకని వీళ్ళు వస్తూ ఉంటారు ఉపాధులు మార్చుకుని. ఈ దేహం మారిపోతూ ఉంటుంది. ఒకనాడు కుక్కగా వస్తాడు, ఒకనాడు పందిగా వస్తాడు, ఓ రోజు తేలుగా వస్తాడు, ఓ రోజు జెర్రీగా వస్తాడు, ఓ రోజు మనిషిగా వస్తాడు, ఓ రోజు చీమగా వస్తాడు. ఎవరిగా వచ్చినా వీడికి మాత్రం నిద్ర, మైథునము, సుఖము, దుఃఖము, బాధ, భయము, ఆకలి ఇవన్నీ ఎప్పుడూ ఉంటాయి. వస్తాడు, కూడుతాడు ఎవరో ఒకళ్ళతోటి, ఎందుకంటే వీడికి ఒక దాహం ఉంది లోపల తీర్చుకోవాలి. అందుకని వేరొక శరీరంతో కలుస్తాడు. కలిసిన వాడు ఉంటాడనుకుంటున్నావా? ఇలా కొన్ని కోట్ల జన్మల్లో కలిశాడు. కూడి విత్తురు మళ్ళీ విడిచిపెట్టేస్తాడు. వాళ్ళు ముందో వీళ్ళు ముందో ఒకళ్ళు వెళ్ళిపోతారు, ఆ తర్వాత రెండో వాళ్ళు వెళ్ళిపోతారు. కూడి విత్తురు సదా సంగంబులే దొక్కచో, అలా వాళ్ళు ఎక్కడ ఉండరమ్మా, వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. కానీ చిత్రం ఏమిటంటే వెళ్ళిన ప్రతి చోట, కూడిన ప్రతి చోట అది శాశ్వతం అన్నట్టు బతుకుతూ ఉంటారు. ఎంత ఆశ్చర్యం అమ్మా ఇది అంటాడు. అలా అందరూ సంసారమునందు మగ్గునులై ఉండి నీట నిలబడి అబ్బాయి ఎంత హాయిగా ఉందో, ఎంత హాయిగా ఉందో, ఎంత హాయిగా ఉందో అంటున్నాడు. నీటి అడుగు నుంచి మొసలి వచ్చేస్తోంది. కాలస్వరూపమై మనకి తెలియకుండానే అడుగు నుంచి మృత్యు అనే మొసలి వచ్చి కాలు పట్టేస్తోంది. అందుకని ఏనాడు మృత్యు వస్తుందో, ఏనాడు పట్టేస్తుందో ఎవరికీ తెలియదు. ఎప్పుడైనా రావచ్చు. ప్రతి ఉచ్ఛ్వాసకి నిశ్వాసకి మధ్యలో మృత్యు ఉంటుంది. ఒకసారి ఊపిరి లోపలికి తీసినవాడు మళ్ళీ విడిచిపెట్టకపోవచ్చు, విడిచిపెట్టినవాడు తీయకపోవచ్చు. కాబట్టి ఎక్కడుంటుంది మృత్యువు? ప్రతి ఉచ్ఛ్వాసకి నిశ్వాసకి మధ్యలో మృత్యు ఉంది. ఎప్పుడో ఏదో చెయ్యవలసిన దాని గురించి ఆలోచిస్తావు, ప్రతి క్షణం ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నావు. మళ్ళీ మనుష్య జన్మ వస్తుందో లేదో తెలియదు, దీని గురించి బెంగపెట్టుకోవంటారు. అందుకని ససాగరం ధనవపన్నగాయుతం బలేన విక్రమ్య మహోర్మిమాలినం నిపత్య తీరే చ మహోదధేస్తథ దదర్శ లంకాం అమరావతీమివ. అది చూస్తూ ఉంటే ఆ లంకని అమరావతిలా కనపడుతోంది. ఎవరి ఇల్లు, ఎవరి సంసారం, ఎవరి కుటుంబం వారికి అమరావతిలాగే ఉంటుంది, ఇంద్రుడి రాజధానిలాగే ఉంటుంది. తప్ప ఎవడికి వారికి ఎవడి సంసారం వాడికి రోతగా ఉంటుందా? ఎవడి సంసారం ఎవడికి రోతగా ఉండదు. కాదు కాదు, అందులోని ఇంకొక రహస్యం, దదర్శలంకాం అమరావతీమివా. అక్కడ ఆ విభీషణుడి భార్య అయినటువంటి శరమ అక్కడ ఉన్నటువంటి సీతమ్మ తల్లిని సేవిస్తోంది. సీతమ్మ తల్లి సాక్షాత్తుగా లలితాపరాభట్టారికా స్వరూపం. ఆ కారణం చేత అమ్మవారిని సేవించినటువంటి పుణ్యము యొక్క ఫలితముగా కొద్ది కాలములోనే తన భర్త అయిన విభీషణుడికి ఐశ్వర్యం అబ్బుతోంది. అక్కడ దేవేంద్రలోకంలో ఇంద్రుడి భార్య అయిన పులోమజ సర్వకాలముల యందు అమ్మవారిని సేవిస్తుంది. అందుకని సౌందర్యలహరిలో శంకరులు అంటారు, మఖైర్ నాకస్త్రీణాం కరకమల సంకోచ శిశిభి స్తరూణాం దివ్యానాం హసతి యువతే చండిచరణౌ ఫలాని స్వశ్చేభ్యః కిసలయకరాగ్రేణ దదత దరిద్రేభ్యో భద్రాం శ్రియమనిషమాహ్మాయ దదతౌ అంటారు. ఆ ఇంద్రుడి భార్య అమ్మవారిని సేవిస్తుంది. అమ్మవారిని సేవించినటువంటి పుణ్యఫలితముగా ఆమె భర్త అక్కడ స్వర్గలోకమునకు అధిపతి అయి ఉంటున్నాడు. అలా ఇక్కడ సీతమ్మ తల్లిని సేవించినటువంటి విభీషణుని యొక్క భార్య శరమ యొక్క పుణ్య ఫలితముగా కొద్ది కాలములోనే విభీషణుడు లంకకు రాజు కాబోతున్నాడు. ఆ చూడబడుతున్నటువంటి పట్టణం కాంచన లంక. దాన్ని వచ్చి ఆ కెరటములు కొడుతున్నాయి. ఏమిటి ఆ కెరటములు? వాటినే షడూర్ములు అంటారు. అందుకే షడ్రిపు షడూర్మి షడ్వికారహర సన్ముఖ షణ్ముఖ జనక సంబసదాశివ సాంబసదాశివ శరణం మీతవ చరణయుగం అంటారు. మనందరికీ ఉంటాయి ఆ మూడు, అవే షడ్రిపులు. ఇవి ఆరు శత్రువులు. ఎక్కడో ఉండరు శత్రువులు, ఇక్కడే కూర్చుని ఉంటారు. కామ క్రోధ లోభ మద మోహ మాత్సర్యములు. షడ్రిపు షడూర్ములు, ఇవి మారి 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 వస్తూనే ఉంటాయి. అవే ఆకలి, దప్పిక, జర, మరణము, శోకము, మోహము. ఈ ఆరు తప్పించుకోగలిగిన వాడు ఉండడు. ఆకలి వేస్తుంది, అప్పటికేదో పదార్థం పడేస్తాడు, చాలంటుంది. మళ్ళీ సాయంత్రం అవుతుంది, మళ్ళీ ఆకలి, మళ్ళీ వేస్తాడు, మళ్ళీ చాలంటుంది, మళ్ళీ ఆకలి. అలాగే దప్పిక, అలాగే శోకం, అలాగే మోహం, అలాగే జర, అలాగే మరణం. ఇన్ని మాటలు పుట్టాడో, ఇన్ని మాటలు మరణించాడో, ఇన్ని మాటలు వృద్ధాప్యం వచ్చిందో, ఇన్ని మాటలు విడిచిపెట్టాడో. అందుకని ఇవి షడూర్ములు, షడ్రిపు షడూర్మి షడ్వికారములు. ఆరు వికారములు ఉంటాయి. ఒకనాడు ఈ పదార్థం లేదు, ఇంతకుముందు లేనటువంటి శరీరం ఒకనాడు పుట్టింది. ఏదో 1959కు ముందు ఈ శరీరం లేదు, ఇది పుట్టింది 1959లో. అందుకని ఒకనాడు పుట్టినది, పుట్టినది ఉన్నది, ఉన్నది పెరిగినది, పెరిగినది మార్పు చెందినది, మార్పు చెందినది తరిగినది, తరిగినది నశించిపోయినది. వేరొకనాడు ఉండదు. కొన్నాళ్ళు పోయిన తర్వాత ఉండమంటే ఉంటుంది ఆ శరీరం. దానికి వెళ్ళిపోవడం దానికి సహజ లక్షణం. పంచభూతములలోంచి వచ్చింది, పంచభూతములలోకి వెళ్ళిపోతుంది. అందుకని ఈ ఆరు వికారములు ప్రతి జీవికి ఉంటాయి. షడ్రిపు షడూర్మి షడ్వికారములు, ఇవే సర్వకాలముల యందు వచ్చి కొట్టేటటువంటి కెరటములు. ఇవి దేన్ని కొడుతున్నాయి? కాంచన లంకని కొడుతున్నాయి. ఏం లంక కాంచన లంక ఎందుకు? ఎవరి శరీరం వాళ్ళకి కాంచన లంకే. లంక అంటే అక్కడ ఉండదు, ఇక్కడ ఉంటుంది లంక. లంక ఎక్కడుంటుంది? ఎప్పుడు దక్షిణ దిక్కున లంక ఉంటుంది. ఇది ఎక్కడుంటుంది? దీనికి శాశ్వత నివాసం శ్మశానం. ఎందుకని? ఎక్కడ పుట్టి ఎక్కడ పెరిగి ఎన్ని స్నోలు రాసి ఎన్ని ఫెయిర్ అండ్ లవ్లీలు రాసి ఎన్ని ఏసీల్లో పడుకోపెట్టి ఏం చెయ్యండి, తొట్ట తుదన దీనికి శాశ్వతమైనటువంటి స్థానం మాత్రం దక్షిణ దిక్కున ఉన్న శ్మశానానికి వెళ్ళిపోవలసింది. అందుకని దక్షిణ దిక్కున లంక ఉంటుంది. ఏదో ఒకనాడు వెళ్ళిపోవలసినటువంటి శరీరము కూడా లంకయే. కానీ లంక కాంచన లంక, బంగారంతో సమానం. ఎంత దీన్ని జాగ్రత్తగా చూసుకుంటామంటే, శరీరాన్ని చూసుకునేటప్పటికీ అమ్మో నా శరీరం అని దీని మీద ఎంత భ్రాంతో, ఒక చిన్న గోరు ఇలా కాని పక్కకి కోసుకుందా, ఎంత తాదాత్మ్యత పెట్టేసుకుంటాడో, తన శరీరానికి ఏదైనా చిన్న ఇబ్బంది వచ్చిందా, అందరూ వచ్చి తన్ని చూడలేదని బెంగెట్టుకుపోతాడు. జబ్బు వచ్చిందని బెంగెట్టుకునే వాళ్ళకన్నా నాకు జబ్బు వచ్చింది చూడ్డానికి రాలేదని బెంగెట్టుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అందుచేత శరీరమునందంతటి తాదాత్మ్యతని పొంది ఉంటాడు. అందుచేత ఇవన్నీ, అందుకని కాంచన లంక. ఈ కాంచన లంకని చూసి స్వామంటారు, ససాగర మానాదృశ్య అతిక్రమ్య మహాబలహ త్రికూట శిఖరే లంకాం స్థితాం స్వస్థో దదర్శ హ అన్నారు మహర్షి. హ అన్నారు. హ అంటే సంస్కృతంలో శ్లోకం చివర హ వేస్తే ఇందులో చాలా ఆశ్చర్యకరమైన విషయం ఉంది, ఒకటికి రెండు మాటలు ఈ శ్లోకాన్ని చదివి అర్థం చేసుకోవని. అందుకని ఆయన అంటారు, ససాగర మానాదృశ్య అతిక్రమ్య మహాబలః. అసలు సముద్రాన్ని చూసేటప్పటికే అలా నోరు తెరిచి అబ్బా ఎంత సముద్రం అనేవాడే తప్ప అసలు దీన్ని దాటడం అన్న ఊహ ఎవరికి రాదు. సముద్రాన్ని చూసామనుకోండి, అసలు జీవితంలో మొట్టమొదటిసారి సముద్రాన్ని చూడడానికి వెళ్తున్న వాడిలో ఉన్నంత ఉత్కంఠ దేనికి ఉండదు. వాడిని తీసుకెళ్లి సముద్రం దగ్గర నిజంగా దింపి అదిగో సముద్రం అన్నారనుకోండి, వాడు అంత సముద్రాన్ని చూసేటప్పటికీ అలా నోరు తెరిచి ఉండిపోతాడు అంత జలరాశిని. అది చూసిన తర్వాత ఇది దాటుదాం మనం అన్న ఆలోచన ఎవరికైనా వస్తుందా? ఎవ్వరికీ రాదు. అలా సంసారము కూడా అంతే. ఎవరికైనా సంసారమును చూసేటప్పటికీ అమ్మో ఎంత అందమో ఎంత అందమో, ఎవరికి వాళ్ళకా సంసారం చూసుకునేటప్పటికి అంత వ్యామోహం. అంటే చెబుతున్నానని నాకు లేదనుకునేరు, మీ అందరికన్నా ఎక్కువ ఉంది. అందుకని ససాగర మానాదృశ్య అతిక్రమ్య మహాబలః, దీన్ని అతిక్రమించి వచ్చి కూర్చుని చూస్తున్నాడు ఆయన మిగిలిన వాళ్ళందరినీ. ఇది లంకాపట్టణాన్ని చూడడం అంటే. అతిక్రమ్య మహాబలః త్రికూట శిఖరే లంకాం స్థితాం స్వస్థో దదర్శ. తాను చక్కగా కూర్చుని త్రికూటమునందున్న లంకని చూస్తున్నాడే. ఏమిటి త్రికూటమునందుండడం? ఏమిటి త్రికూటమునందుండడం అంటే? ఏమిటో కైవల్యోపనిషత్తు చెప్తుంది. ఆ కైవల్యోపనిషత్తులో ఒక మాట చెప్తారు, పురత్రయే క్రీడతి జీవయంత అంటారు. ఆ పురత్రయంలో క్రీడిస్తూ ఉంటాడు జీవుడు ఎప్పుడూ కూడాను. ఎలా క్రీడిస్తూ ఉంటాడు అంటే, స్థూల సూక్ష్మ కారణ శరీరములని మూడు శరీరములు ఉంటాయి. స్థూల శరీరము జాగృతిలో ఉంటుంది, అంటే నిద్ర లేచిన తరువాత స్థూల శరీరం ఉంటుంది. దీనితో ఏదో ఆఫీస్కి వెళ్తాం, ఇంటికి వస్తాం, దీనికి కాళ్ళు చేతులు నొప్పి బాధ సుఖము దుఃఖము అన్నీ దీనికి ఉంటాయి. నిద్రలో స్థూల శరీరం ఉండదు, దీని గురించి ఏమీ తెలియదు, అంతా అజ్ఞానం. దీని గురించి ఇక పట్టించుకోడు, తెలియదు. కానీ సూక్ష్మ శరీరం ఉంటుంది, మనస్సు ఉంటుంది. అక్కడ కూడా మనస్సుతోటి కాశీ వెళ్ళిపోతాడు. మనస్సుతోటి ఎవడో వచ్చి కొరడాలతో కొట్టినట్టు కలొస్తుంది. నిద్ర లేచి అమ్మో ఎంత పీడ కలొచ్చిందో అని గబగబా నీళ్లు తాగి భార్యను లేపి, ఎంత పీడ కలొచ్చిందో, అడిగి చచ్చిపోతుంటే ఏమిటా నిద్ర నీకు అని లేపేస్తాడు. అంటే లోపల ఇంకా సూక్ష్మ శరీరం పనిచేసింది. కారణ శరీరం అని ఒకటి ఉంటుంది. అక్కడ ఈ స్థూల శరీరము సూక్ష్మ శరీరము రెండు పనిచేయవు, ఈ రెండు ఆత్మగతమైపోతాయి. కానీ తెలుసుకోలేడు ఆత్మని, అజ్ఞానం చేత అనుభవిస్తాడు. అది సుషుప్తి అంటారు. ఒళ్ళు తెలియదు. లేచిన తర్వాత అంటాడు, అబ్బయ్య ఎంత నిద్ర పట్టిందండి అంటాడు. ఎంత సుఖంగా ఉందనుకుంటున్నారు అంటాడు. ఏమిటా సుఖం చెప్పు, చెప్పలేడు. ఎందుకని తను అనుభవించింది కాదు, తనకి తెలియకుండా అనుభవింపబడింది. అందుకని ఇవి స్థూల సూక్ష్మ కారణ శరీరములు, జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలు. ఎవరికైనా ఏముంది, ఎన్నేళ్ళు బ్రతకనివ్వండి, వాడి మూడింటిలోనే ఉంటాడు. ఏం చేస్తాడు, నిద్ర లేస్తే జాగ్రత్త, నిద్ర లేవకుండా వాడు పడుకున్నాడు అనుకోండి స్వప్నం, వాడికి స్వప్నం కూడా లేకుండా గాఢ నిద్ర పట్టిందనుకోండి సుషుప్తి, మళ్ళీ నిద్ర లేచాడనుకోండి జాగ్రత్త, మళ్ళీ నిద్ర పట్టిందనుకోండి కలొస్తే స్వప్నం, మళ్ళీ గాఢ నిద్రలో గడిపాడు అనుకోండి సుషుప్తి. ఈ మూడింటిలోనే తిరుగుతూ ఉంటాడు. ఈ మూడింటితో తిరుగుతూనే వాడికి 80 ఏళ్ళు అనివ్వండి, 70 ఏళ్ళు అనివ్వండి, 100 ఏళ్ళు అనివ్వండి, అయిపోతుంటుంది జీవితం. అందుకని పురత్రయంలో క్రీడిస్తూ ఉంటాడు జీవుడు. అలా జీవించేటటువంటి వాళ్ళందరినీ ఇవాళ మూడు అవస్థల్ని దాటినటువంటి జ్ఞాని అయి తాను తురీయమునందుండి ఈ మూడు అవస్థలలో బంధింపబడి శరీరములో తాదాత్మము పెట్టుకున్న మిగిలిన వారిని అందరినీ లంకని చూడటం అంటే తాను వేరుగా చూస్తున్నారు. ఇది ససాగర మానాదృశ్య అతిక్రమ్య మహాబలః త్రికూట శిఖరే లంకాం స్థితాం స్వస్థో దదర్శ. జ్ఞాని లోపల తెలుసుకునేటటువంటి ఆత్మతోటి సంగము చెందుతాడు. అంటే మీకు ఒక్క తేడా చెప్తాను, తేలికగా చెప్పాలంటే, ఈ కన్ను చూస్తోంది, ఈ కన్ను చూస్తోంది కాబట్టి మనం ఏమంటాం, ఏమంటే ఏం చేస్తున్నారు, చూస్తున్నానండి అంటాం. దేంతో చూస్తున్నారు, కంటితో చూస్తున్నాను అంటారు. తలస్నానం చేశాడు, కంట్లో కుంకుడు పులుసు పడింది, ఏమండి పేపర్ చూడండి అన్నాను, నేను చూడలేనండి అన్నాడు. ఎందుకు చూడలేరు, కంట్లో కుంకుడు పులుసు పడిందండి, కన్ను చూడలేదన్నాడు. కంటిలో కుంకుడు పులుసు పడడం వల్ల కన్ను చూడలేకపోతోందని చూస్తున్న వాళ్ళు ఎవరు, అంటే లోపల వేరొకరు ఉన్నారు చూస్తున్న వాళ్ళు. ఈ కన్ను చూచుచున్నది, ఈ కన్ను చూడలేకపోవచ్చున్నది అన్నది చూచుచున్నవాడు వేరొకడు ఉన్నాడు. వాడికి వికారం లేదు, వాడు ఎప్పుడూ అలాగే ఉంటాడు. వాడు తినడు, తాగడు, వాడు నిద్రించడు, వాడు సాక్షిగా ఉండి చూస్తుంటాడు. ఆ సాక్షిగా ఉండి చూస్తున్నవాడెవడో వాడు తాను. కానీ వాణ్ణి మరిచి వాడి నుంచి వచ్చినటువంటి కాంతి చేత పనిచేసేటటువంటి మనస్సు ఇంద్రియముల యందు తాను తాదాత్మ్యతని పొందుతాడు. పొంది ఇది నేను ఇది నేనంటుంటాడు. ఇది తనంత తాను పనిచేసేది కాదు, దీన్ని ధరించింది వేరొకటి లోపల ఉన్నది. ఈ కండువా పెట్టుకెళ్ళి ఇదిగోనంటే కోటేశ్వరగారు వచ్చారంటే ఒప్పుకోరు. ఏది రావాలి? ఈ శరీరం దీన్ని ధరించింది, అలాగే ఈ శరీరాన్ని ఆత్మ ధరిస్తోంది. కానీ వెనకనున్న ఆత్మని తాను చూడడు, ఆత్మతో సంగం పెట్టుకోడు, శరీరంతో సంగం పెట్టుకుంటాడు. జ్ఞాని ఆత్మయందు సంగం పెట్టుకుని శరీరాన్ని వేరుగా చూస్తాడు. ఆ వేరుగా శరీరాన్ని చూడడం అనేటటువంటి ప్రక్రియకి లంకని చూడడంతో పోలుస్తారు, అది జ్ఞానసిద్ధి. దాన్ని హనుమ పొందారు, నూరు యోజనములను దాటారంటే అది దాని అర్థం. అందుచేత ససాగర మానాదృశ్య అతిక్రమ్య మహాబల త్రికూట శిఖరే లంకాం స్థితాం స్వస్థో దదర్శ అని హంస కారండవా కీర్ణ వాపీ పద్మోత్పలాయుతా అక్రీడాన్ వివిధాన్ రమ్యాన్ వివిధాంశ జలాశయాన్. అక్కడ అనేకమైన పక్షులున్నాయిట, పెద్ద పెద్ద సరోవరాలట లంకాపట్టణంలో. ఆ ఉన్నటువంటి సరోవరాల్లో ఈ పక్షులన్నీ ఈదులాడుతున్నాయి, చక్కగా ఎగురుతున్నాయి, చెట్ల మీద వాలుతున్నాయి. ఎక్కడ చూసినా పువ్వులు, పళ్ళతో నిండిపోయినటువంటి చెట్లు. ఆ నీటి కొలనలో దిగుతుంటే అబ్బాయి ఎంత హాయిగా ఉందో అనిపిస్తుంది. అంత చల్లటి నీళ్లు, అంత అందులో మళ్ళీ పుష్పముల యొక్క పరాగము పడి ఆ నీటిలోంచి సువాసన, వీటన్నింటితో అలరారుతోందిట లంకాపట్టణం. బాహ్యమునందు లంక వైభవం. ఎక్కడుంటాయి అవన్నీ? లంకలో ఉండవు, ఇక్కడే ఉంటాయి. ఏమిటవన్నీ? ఇంద్రియముల చేత కలిగేటటువంటి కోరిక. చక్రపొంగలి తినాలనుంది, చక్రపొంగలి తినాలనుందని వేధించేస్తుంది లోపల నుంచి. తిన్నాడు, ఏమైంది? అందులో ములిగాడు నీటిలో. అమ్మయ్యా తృప్తి, చక్రపొంగలి తినేశాను. ఇది ఇంకో గరిట పెట్టండి. అమ్మో కక్కు వస్తుంది అంటాడు. ఏమైంది? దుఃఖం అయిపోయింది. అప్పటి వరకు సుఖమునకు హేతువైంది, ఆ తర్వాత దుఃఖమునకు హేతు అయిపోతుంది. అందుకని అక్రీడాన్ వివిధాన్ రమ్యాన్ వివిధాంశ జలాశయాన్ హంస కారండవాకీర్ణవాపి పద్మోత్పలాయుతాహ. అవన్నీ లంకలో ఉన్నాయా ఇక్కడ ఉన్నాయా? బాహ్యమునందు లంకలో చూపిస్తారు, ఆంతరమునందు ఇక్కడే ఉంటాయి. సంతతాన్ వివిధై వృక్షై సర్వర్తు ఫలపుష్పితై ఉద్యానాని చ రమ్యాణి దదర్శ కపికుంజర. ఆయన చూస్తున్నారట. దేన్ని చూస్తున్నారు? సంతతాన్ వివిధై వృక్షై సర్వర్తు ఫలపుష్పితై, అన్ని ఋతువులలోనూ పుష్పించేటటువంటి ఫలించేటటువంటి చెట్లు లంకాపట్టణంలో ఉన్నాయిట. అన్నింటినీ చూస్తున్నారట. అబ్బా ఏ ఋతువులో ఏ చెట్టు ఎలా పండుతుందో అలాంటి పళ్ళున్న చెట్లన్నీ అక్కడ ఉన్నాయి. నిజానికి లంకలోనే ఉంటాయి. ఒక్కొక్కరు ఇంటికి చుట్టూ చెట్లు వేసుకుంటారు. మనం కొత్తగా ఇల్లు కట్టుకున్నామని వెళ్ళామనుకోండి, ఇది సీతాఫలం అండి, సీతాఫలాల కాలంలో కాస్తుందని వేశాను, ఇది సపోటా, ఇది మావిడి, ఇదిగో ఇంకోటి జామ, చూసారా ఇది దానిమ్మ. మా ఇంట్లో అన్ని ఋతువుల్లో పండే పళ్ళు మేము బయట కొనుక్కోక్కర్లేదండి, మా ఇంట్లోనే పండుతాయంటాడు. ఇప్పుడు అక్కడ ఇంట్లో ఉన్నాయా, వీడి లోపలున్నాయా? అసలు సీతాఫలంలో సీతాఫలం తినాలని, వేసంకాలం వచ్చేటప్పటికి మామిడి పళ్ళు వస్తున్నాయని వీడు బయటికి వెళ్ళక్కర్లేదు, ఇక్కడ మనసాన ఉండనివ్వండి. ఎరా ఏప్రిల్ వచ్చేసింది, మామిడి పళ్ళు వస్తున్నాయేమో, ఒకసారి త్రిపుర సుందరి గుడి దగ్గర చూడకూడదు అంటాడు కొడుకుని. త్రిపుర సుందరి గుడి దగ్గరికి వెళ్ళి వీడు చూశాడా మామిడి పళ్ళు వచ్చాయో లేదో? ఋతువుని బట్టి ఇక్కడ చెప్తుంటారు. లోపల నుంచి కోరికలన్నీ మనస్సులోంచి పుడుతున్నాయి. అక్కడుందా చెట్టు, ఇక్కడుందా చెట్టు, ఇక్కడున్నాయి కోరికలన్నీ. అందుకని అక్కడ లంకలో ఉండడం అంటే ఇక్కడ లంకలో ఉండడం. ఇక్కడ నుంచి పుట్టి ఇక్కడ పెరిగి ఇక్కడ తిని ఇక్కడ తృప్తి పొందుతుంటాడు. అందుకని ఈ తృప్తి అంతా ఈ లంకకి సంబంధించింది, బాహ్యమునందు ఆ లంకలో ఉన్నాయంటారు. ఇట్లాంటి లంకాపట్టణంలో దీన్ని ఎవరు నిర్మించింది? ఎంత గొప్పగా ఉందో ఆ లంకాపట్టణం చూస్తే. స్వామి హనుమంటారు, వీడ సాధ్యం కూలా, వీడి లంకాపట్టణాన్ని పరిపాలిస్తున్నాడు. ఫలితాం రాక్షసేంద్రేణ నిర్మితాం విశ్వకర్మణ ప్లవమానా వివాకాశే దదర్శ హనుమాంపురి అన్నారు. ఎంత డాబురాయి రావణాసురుడిది, ఈ లంక వీడు కట్టుకోలేదు. రావణాసురుడిలో ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? రావణాసురుడి దగ్గర ఉన్నటువంటి ఏ అమూల్యమైన వస్తువు వాడిది కాదు. వాడి దగ్గర పుష్పక విమానం ఉంది, వాడిది కాదు. వాడు ఎవరి దగ్గర కొట్టుకొచ్చాడు దాన్ని? వాడి దగ్గర కాంచన లంక ఉంది, వాడు కట్టలేదు. అది కట్టిన వారెవరు? విశ్వకర్మ కట్టారట. విశ్వకర్మ ఎవరు? విష్ణు సహస్రనామ స్తోత్రంలో నామం ఉంది, విశ్వకర్మా మనుస్త్వష్టాస్తవిష్ట స్థవిరోత్రువః అని. విశ్వకర్మ అంటే పరమాత్మ. ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటి తత్వం. పంది కడుపున పంది పుట్టాలి, పిల్లి కడుపున పిల్లి పుట్టాలి, మనిషి కడుపున మనిషి పుట్టాలి. ఎవరు నిర్మాణం చేస్తున్నారు ఇవన్నీ? ఆ నిర్మాణం చెయ్యడం కూడా ఎంత గొప్పగా నిర్మాణం చెయ్యాలి! ఎవరు అనుభవించినా లోపల ఒక ఆత్మయే ఉండాలి. ఏ ప్రాణి రానివ్వండి, రెండే అనుభవించాలి, సుఖము దుఃఖము. ఈ రెండు కన్నా మూడోది ఉండదు అనుభవించడానికి. ఈ సుఖ దుఃఖములను అనుభవించడానికి మూడు గుణములతో తిరుగుతుండాలి, సత్వము రజస్సు తమస్సు. ఎవరొచ్చినా ధర్మ అర్థ కామ మోక్షములు చతుర్విధ పురుషార్థముల కొరకే. శబ్ద స్పర్శ రస రూప గంధములనేటటువంటి ఐదు తన్మాత్రల చేత అనుసంధానం జరుగుతుండాలి. పంచేంద్రియములు ఒక మనస్సు అనేటటువంటి ఆరింటి సంఘాతమై ఉండాలి. చర్మము రక్తము మాంసము కొవ్వు అస్థి శుక్ల మేధ అనబడేటటువంటి ఏడు పదార్థములు ఎక్కడ ఏది ఎంతంత ఉండాలో అంతంత ఉండాలి. కూర్చోడానికి అనువైనటువంటి రీతిలో కొవ్వంతా పుష్ఠభాగంలో ఉండాలి. ఈ మాంసము కొవ్వు వచ్చి గుండెల దగ్గర చేరిందనుకోండి, బైపాస్ చేయించుకోవాల్సి వస్తుంది. ఎక్కడ ఏది ఉండాలో అంతంత అక్కడక్కడ ఉండాలి. అందుకని ఈ చర్మము, ఈ చర్మము కింద మళ్ళీ మాంసము, ఈ మాంసము కింద కొవ్వు, ఈ కొవ్వు లోపల నరములు, అందులో ధమనులు శిరలు, వీటిలో రక్తం. శిరస్సు దగ్గర నుంచి పాదం వరకు ఒక్క క్షణం ఆగకుండా వెంట్రుకలంత సన్నగా ఉండేటటువంటి రక్తనాళములలో నిరంతరము రక్తము తిరగడానికి వీలుగా ఒక మోటార్ పనిచేస్తూనే ఉండాలి. గుండె ఎవరు వేస్తున్నారు? నాలుగు రోజులు ఊరేడితో మోటార్ వేసి స్విచ్ మర్చిపోయి వెళ్ళిపోండి, ఇంటికి వచ్చేటప్పటికి కాలిపోతుంది. ఎన్నాళ్ళ నుంచి పనిచేస్తోంది ఈ మోటారు? అది పనిచేస్తూనే ఉండాలి. ఎవరు నడిపిస్తున్నారు ఇదంతా? ఇలా నడిపిస్తున్నవాడెవరో, దీన్ని ఇంతలా నిర్మిస్తున్నవాడెవరో. ఇందులో మళ్ళీ దీనికి తొమ్మిది కన్నములు ఉండాలి, రెండు కళ్ళు రెండు ముక్కులు రెండు చెవులు ఆరు, నోరు ఏడు, మలద్వారం ఎనిమిది, మూత్రద్వారము తొమ్మిది. తొమ్మిది రంధ్రములున్నటువంటి బుడగలో పది వాయువులు నిలబడాలి. ఈ పది వాయువులలోంచి వాయువులు కానీ వెళ్ళిపోయాయా, వాడి శరీరం పడిపోయినట్టు లెక్క. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకర ధనంజిగ దేవదత్తములనేటటువంటి పది వాయువులు నిలబడాలి. వ్యానవాయువు ఒకటే ఉండి మిగిలిన తొమ్మిది వాయువులు కానీ బయటికి వెళ్ళిపోయాయా, ఆ వాయువు ఒకటి విడగొట్టేయడం కోసం కొడుకు తీసుకెళ్లి శ్మశానంలో కాల్చేసి అంత్యేష్టి సంస్కారం చేసి వచ్చేస్తారు. అందుకని ఒక బుడగ తీసుకుని గుండు సూదితో ఇలా గుచ్చండి, ఠపేళ్ళని పేలిపోతుంది. మరి తొమ్మిది రంధ్రములున్న గాలి బుడగలో పది వాయువులను తాను చెప్పే వరకు ఉండేటట్టుగా నిక్షేపించిన వాడెవరు? వాడు పరమాత్మ, వాడు విశ్వకర్మ, వాడు నిర్మించాడు దీన్ని. ఇక్కడ నాలుక కోసమని ఇక్కడ పప్పు కూర పచ్చడి పులుసు పులిహార అన్ని ఇందులో పారేస్తే ఇందులోకి వెళ్ళిన తర్వాత ఎంత పుల్ల కంపు కొడుతోందో. నాలుగు రోజులు ఇళ్ళు కట్టినటువంటి పదేళ్ళు పదిహేనేళ్ల తర్వాత డ్రెయిన్స్ గొట్టాలన్నీ ప్లాట్ అయిపోతాయి. ఆ పెద్ద పెద్ద చక్రాలు విప్పుతారు, విప్పి చూస్తే అబ్బా కంపెనీలో ముక్కు మూసుకుంటాం. 45 ఏళ్ళు 55 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చేస్తే చీకటి లోపల ఇందులో రక్తం పుల్లటి కంపు, ఎన్ని పారేశావో, ఎన్నరిగాయో, ఎన్నరగలేదో, అరగనివి బయటికి వెళ్ళాలి, అరిగినవి రక్తం అవ్వాలి, తిరిగి తిరిగి ఎంత పుల్ల కంపు కొడుతోందో. దీనిలో పారేసిన దాన్ని పుల్లకంపు అనకుండా ఇందులో కూర్చుని అగ్నిహోత్రమై పచనం చేసిన వాడెవరు? వాడొక్కరోజు నేను పచనం చెయ్యనంటే మన బ్రతుకేమిటి? అలా కూర్చున్నవాడెవడో వాడు దయాళువు, వాడు పరమేశ్వరుడు, వాడు విశ్వకర్మ, వాడు పరిపాలిస్తున్నాడు దీన్ని. వాడు పరిపాలిస్తుంటే వాణ్ణి మరిచిపెట్టి ఊరి వాళ్ళందరికీ నువ్వు నమస్కారాలు పెడుతున్నావు, పెట్టి నేను నేనని ఇలా చూపించి మాట్లాడుతున్నావు. ఫలితాం రాక్షసేంద్రేణ నిర్మితాం విశ్వకర్మణ, నిర్మించినవాడు పరమాత్మ, నువ్వు పరిపాలిస్తున్నవాడు రాక్షసుడు. ఒక్కనాడు పరమాత్మని గుర్తించలేకపోతున్నాడు, అది రాక్షసతత్వం కాదు. ఎక్కడుంది ఇప్పుడు రాక్షసతత్వం? అక్కడుందా ఇక్కడుందా? ఎవరు లోపల ఇన్ని చేస్తున్నవాణ్ణి గుర్తుపట్టి వినయంతో నమస్కరించలేకపోతున్నాడో అక్కడక్కడ కృతజ్ఞత లేదు. అందుకని పాలితాం రాక్షసేంద్రేణ నిర్మితాం విశ్వకర్మణ ప్లవమానామివాకాశే దదర్శ హనుమాంపురి. ఆశ్చర్యంగా చూస్తున్నారట స్వామి హనుమ, ఏమి డాబురైది? ఒక శంకర భగవత్పాదులు వచ్చి కూర్చుంటే భగవంతుడి దేవాలయం ముందు చెప్పులు కూడా విప్పకుండా అక్కడి నుంచే ఇలా అని వెళ్ళిపోయేటటువంటి వాడి తొందర చూసి భోరినీయ సాధ్యం కోలా, నీకు ఊరి విషయాలన్నింటికి ఎంత తొందర్రా, లోపలుండి నడిపించేటటువంటి వాడికి కృతజ్ఞత చెప్పడానికి వాడు సాకారుడై ఇక్కడ కూర్చుంటే నమస్కరించడానికి నీకు టైం లేదా, ఎంత ఆశ్చర్యం అని ఆశ్చర్యపోరు. అలా ఆశ్చర్యపోతున్నారు ఇవాళ స్వామి హనుమ. ఆయన అంటారు, సీతాపహరణార్థేన రావణేన సురక్షితాం సమంతా ద్విచరద్భిశ్చ రాక్షసై రుగ్రధన్విభిహి. వాడు సీతమ్మ తల్లిని అపహరించి తెచ్చాడు. ఎంత గొప్ప మాటలు వాడారో చూడండి ఋషి. వాడికి తెలుసుట రావణాసురుడికి, ఏమిటి తెలుసు, నేను సీతమ్మను అపహరించి తెచ్చాను, తెచ్చాను కాబట్టి తప్పకుండా యుద్ధం వస్తుంది ఏదో ఒకనాడు అనుకున్నట్ట అని, ఎందుకైనా మంచిదని రాక్షసుల్ని విచ్చుకత్తులు పట్టుకుని తిరగమని ఆజ్ఞాపించట. వాళ్ళు ఎప్పుడు విచ్చుకత్తులు పట్టుకుని తిరుగుతుంటారట. అలా ఉందిట లంకాపట్టణం. ఏమిటి అలా ఉండడం కాదు, అసలు లంకాపట్టణం అలా ఉండడం ఇక్కడ ఉంటుంది. లోపల ఆత్మ ఒకటి ఉన్నది అన్న విషయం ఎప్పుడైనా భగవత్ శబ్దం లోపలికి వెడుతుందేమో, ఎవడైనా చెప్తుండగానో ఏ పుస్తకం చదివినప్పుడో లోపలికి వెళ్ళిందా, ఈ శరీరము మీద మమకారము పోతుందని ఇంద్రియములు పట్టి గుర్రములు లాగినట్టు లాగేస్తుంటాయి. కళ్ళు చూడకూడనివన్నీ చూడమని లాగుతాయి, చెవులు వినకూడనివన్నీ వినమని లాగుతాయి, నాలుక తినకూడనివన్నీ తినమని లాగుతుంది, స్పర్శేంద్రియము స్పృశించకూడని వాటన్నింటినీ స్పృశించమని లాగుతుంది. ఇలా లాగేస్తుంటే తన మనస్సు తీసుకెళ్ళి భగవంతుడి దగ్గర ఎక్కడ పెడతాడు. అందుకని లోపల ఉన్న ఆత్మ ఉన్నది అని తెలియకుండా మరుగుపరచి దాని ప్రకాశము చేత తాను ప్రకాశిస్తూ అది ఉన్నదన్న విషయం బయట పడకుండా మనస్సు రాజ్యం ఏలుతోంది. 5 జ్ఞానేంద్రియములను 5 కర్మేంద్రియములను తన వశం చేసుకుని, అందుకని ఇదిగో అలా వశం చేసుకుని పరిపాలిస్తున్నటువంటి మనస్సు యొక్క స్వరూపమే రావణుడు. అందుకని ఆ రావణుడు ఏనాడైనా ఆత్మతత్వం భాషిస్తుందేమోనని తెలియకుండా ఉండడం కోసం ఇంద్రియములనేటటువంటి రాక్షసుల్ని కాపు పెట్టేట భగవత్ శబ్దం లోపలికి వెళ్లకుండా. చిత్రం కూడా ఏమిటో తెలుసా అండి, అసలు నిజంగా భగవత్ శబ్దం దగ్గరికి వెళ్ళినా అసలు వెళ్లకుండా చేసేవి కూడా ఇంద్రియాలే. మీరు దేవాలయం దగ్గరికి వెళ్ళండి, ఎంతసేపు దేవుణ్ణి చూస్తారు చెప్పండి. అందుకే దేవాలయాల్లో ఒక నియమం పెట్టారు పెద్దవాళ్ళు, దర్శనం చేస్తే బయటికి వచ్చి కూర్చుని వెళ్ళండి అన్నారు. ఎందుకో తెలుసా అండి కూర్చుని వెళ్ళడం, ఇంట్లో కబుర్లు చెప్పుకోవడానికి కాదు, నువ్వు ఏం చూశావో దాన్ని కళ్ళు మూసుకుంటే ఇక్కడ కనపడాలి. అలా కనపడితే అద్దంలా మనస్సులో మళ్ళీ వచ్చి ప్రతిబింబిస్తే నువ్వు ఎక్కడ ఉన్నా దీన్ని చూడగలుగుతావని. కానీ చిత్రం ఏమిటంటే కన్ను అక్కడికి ఎడుతుంది, చూడడం ధర్మం కన్నుకి. మనస్సు గొప్పతనం ఏమిటో తెలుసా అండి, దానికి అక్కర్లేని వస్తువు అది. వీడు ఇక్కడికి వచ్చాడు ఇవ్వాలి ఎందుకనుకుంటుంది, ఒక్క క్షణం ఇలా అంటుంది, అన్న మరుక్షణం కన్నుని చూడు నీకు ధర్మం అది అంటుంది, తను వెళ్ళిపోతుంది. 6:30 అయిపోయింది, వీడు కానీ వచ్చేస్తాడో ఏమిటో అనుకుంటుంటాడు. మనస్సు 6:30 అయిపోయిన గడియారం మీద, ఇంటికి వచ్చిన వాడి మీద, వాడు వచ్చి కింద నించున్నట్టు వాచ్మెన్తో మాట్లాడుతున్నట్టు వాడు వెళ్ళిపోతాడేమో అన్న బెంగ మీద ఉంటుంది. ఇక్కడ ఇస్తున్న హారతి కానీ ఇక్కడ ఉన్న మూర్తి కానీ లోపలికి వెళ్ళనివ్వదు, డిస్కనెక్ట్ చేస్తుంది అక్కడికి. అందుకని ఏమైంది, తను వచ్చాడు లోపలికి వెళ్ళనివ్వదు. ఆ ఇంద్రియాన్ని అక్కడ నిలబెట్టాలంటే మనస్సుకి ప్రీతి ఉండాలి ముందు. ఆ ప్రీతి అలవాటు పడదు భగవంతుని యందు. అలా భగవంతుని యందు ప్రీతి కలిగిందా, లోపల ఉన్నదాన్ని ఒప్పుకున్నట్టు. ఇక్కడున్నదే అక్కడుంది మూర్తిగా, లోపల ఏది మీరు చూడలేకపోతున్నారో అది కరచరణాదులతో అక్కడ కూర్చుంది వచ్చి, దాన్ని చూడడం అంటే మీ లోపల ఉన్నదాన్ని చూస్తున్నారు మీరు. కానీ అలా చూడనివ్వదు, చూస్తే తన తాలూకా హంగు బయట పడిపోతుంది. అందుకని అక్కడికి ఆ కనెక్షన్ని తీసేసి ఇంకొక దాని వైపుకి తిప్పేస్తుంది, తిప్పేసి మళ్ళీ మిమ్మల్ని అటు వైపుకి తీసుకెళ్ళిపోతుంది. కర్మేంద్రియాలని జ్ఞానేంద్రియాలని వశం చేసుకుని ఈ శరీరాన్ని పట్టుకుని ఇంకొక చోటికి తీసుకెళ్ళిపోతుంటుంది. దీని ముద్ర లోపల ఉండనివ్వదు, వేరొక ముద్ర లోపల పెట్టుకుని తన తమాషా నడిపించుకుంటుంది. ఇలా నడిపించుకోవడం లోపల సీతమ్మని దాచి ఆ వస్తువు మీ గురించి ఎప్పుడైనా యుద్ధం వస్తుందని, ఈ విషయం బయట పడితే రేపు పొద్దున్నవాడు ఆత్మతత్వం వేపెడతాడని బయట రాక్షసుల్ని కాపు పెడుతుంది. అది ఇంద్రియములను కాపలా పెడుతుంది, ఇంద్రియముల చేత తిప్పేస్తుంది. ఇలా చెప్పకుండా కావ్య భాషలో మహర్షి మాట్లాడతారు. అందుకని సీతాపహరణార్థేన రావణేన సురక్షితాం సమంతా ద్విచరద్భిశ్చ రాక్షసై రుగ్రధన్విభిహి అని ఆయన అంటారు. ఇమాంతు విషమాం దుర్గాం లంకాం రవణపాలితాం ప్రాప్యాపి స మహాబాహు కింకరిష్యతి రాఘవ. ఈ రావణాసురుని యొక్క కోట సామాన్యమైంది కాదు. ఇక్కడ సామము పనికిరాదు. ఎందుచేతనంటే వాళ్ళకి అహంకారం, అపారమైన అహంకారం ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి మీరు స్నేహంగా ఏం మాట్లాడతారు? వాడిని తట్టుకోవడం కష్టం, దానం పనికిరాదు. వాడి దగ్గర అన్నీ ఉన్నాయి, ఇంకా వాడికి కొత్తగా మీరు దానం ఏమి ఇస్తారు? భేదం పనికిరాదు. ఎందుకంటే సుందరకాండలో ఒక వర్ణన చేశారు, అక్కడ లంకాపట్టణంలో ఉండేటటువంటి వీరులు నిట్టూర్పులు విడుస్తూ ఉంటారట. ఎందుకు నిట్టూర్పులు విడుస్తారంటే అట, ఏమిట్రా యుద్ధం రాలేదని, వాళ్ళకి ఒళ్ళు కొవ్వి ఉంటుంది, వాళ్ళకి ఎప్పుడు యుద్ధం కావాలి, అందుకనిట వాళ్ళ నిట్టూర్పులు. అందుకని అలాంటి వాడితో భేదమేం పనికొస్తుంది? వాడికి యుద్ధం వచ్చింది అనుకోండి, ఎంత సంతోషం, అమ్మయ్య యుద్ధం వచ్చేసింది అంటాడు వాడు. అందుకని భేదం పనికిరాదు, దండోపాయం పనికిరాదు. ఇంకా వాడిని మీరేం చేస్తారు? అలాంటి వాడి దగ్గరికి రాముడే వస్తే మాత్రం ఏం చేస్తాడు ఈ లంకని? అంటే ఏమిటో తెలుసా అండి, రాముణ్ణి తక్కువ చేయడం కాదు హనుమ, ఆయన ఉద్దేశ్యం ఇంతగా సంసారమునందు మగ్గురుడైపోయాడు వాడు. ఇది రాముడు రావడం అంటే ఏమిటో తెలుసా అండి, తల్లకి వస్తుంది మన ఇళ్ల ముందుకి. దానికి ఏమని పేరో తెలుసా? ఊరేగింపు కాదు, ఊరేగింపు అంటాం మనం, ఊరేగింపు అంటారు దాన్ని, ఊరిరిగింపు అంటారు. ఊరిరిగింపు అంటే వాడు రాడు, వాడికి ఎప్పుడు సంసారమునందు మగ్నత, పాపం వాడి దగ్గరికి నేనే వెడతానని తండ్రి కొడుకు దగ్గరికి వచ్చినట్టు స్వామివారు ఏం చేస్తారంటే ఆయన బదులు ఉత్సవమూర్తి ఎక్కుతారు. ఉత్సవమూర్తికి మూల విరాట్కి తేడా ఉండదు, ఆయనే పల్లకి ఎక్కి ఇంటింటికి వస్తారు. ఒకసారి వస్తే ఎవరే నువ్వు రావురా, పో నేనే వచ్చానురా అంటారు. ఊరు ఇరిగింపు, అక్కడికి వచ్చి చెప్తారు ఇది కోటేశ్వరరావు గారి ఇల్లండి, వీడెప్పుడు రాడు గుడికి, వీడికి నిడదవోలెల్లా ఇంటికి రాను, ఇదే పని. వీడి కబంధుడు, వీడి చేతులతో తడుముకుంటాడు, దొరికిందాన్ని తెచ్చి నోట్లో వారేసుకుంటూ ఉంటాడు. ఎందుకు పుట్టాడు? తినడానికి. తినడం ఎందుకు? సంపాదించుకోవడానికి. సంపాదించడం ఎందుకు? తినడానికి, అంతే. అందుకని స్వామి వస్తాడు మన ఇంటికి, వస్తే వీడు టీవీ చూస్తూ ఉంటాడు. అందుకని వీడేమంటాడంటే ఊరికే రొద వినపడకుండాను, వెళ్ళి ఆ కొంచెం బియ్యం ఎదవేయి అంటాడు. ఏమిటి, యావదావర్తతే చక్రం యావతీ చ వసుంధర, ఎవడి యొక్క అనుగ్రహంతో వీడు బతికున్నాడో వాడింటి ముందుకు వచ్చి నిలబడ్డాడు. వీడు లేచి వెళ్ళడు. ఇమాంతు విషమాం దుర్గాం లంకాం రవణపాలితాం ప్రాప్యాపి సమహాబాహు కింకరిష్యతి రాఘవ. రాముడే వచ్చినా వాడికి అక్కర్లేదు, వాడిని ఎవరు ఉద్ధరించగలరు? అలాంటి వాడి రావణుడు కాదండి. యుద్ధకాండలో మకుటభంగ సర్గ అని ఒకటి ఉంది, రాముడు రావణాసురుడి యొక్క రథాన్ని కొట్టాడు, కిరీటాన్ని కొట్టాడు, సారథిని కొట్టాడు, కోదండాన్ని కొట్టాడు, భూమి మీద నిలబడిపోయాడు రావణాసురుడు. ఒరే చీకటి పడిపోయిందిరా, ప్రవిశ్య రాత్రిం చరరాజ లంకాం భో లంకకి, రేపు రా అన్నాడు. వాడు 10 అడుగులు ముందుకొచ్చి రాముడి పాదాల మీద పడిపోతే వాడు బతికిపోను. వాడు రోజు రాముడిని చూశాడు, ఒక్కసారి చూసి మహర్షులు ధన్యత పొందేశాడు. వీడు రోజు యుద్ధానికి వచ్చి రాముడిని చూశాడు, ఆయనతో యుద్ధం తప్ప వీడొక్కనాడు రాముడిని రాముడిగా గుర్తించలేకపోయాడు. 1000 మంది చెవులో చెప్పారు, ఒరే రాముడు అంటే సామాన్యుడు కాడరా అని సీతమ్మ తల్లి వెళ్ళినప్పుడు అలా చెప్పింది, హనుమ ప్రయత్నపూర్వకంగా వచ్చి చెప్పారు, అన్నదమ్ములు చెప్పారు, కొంతమంది చారులు చెప్పారు, ఎంతమంది చెబితే వాడి చెవికెక్కింది. వాడక్కడే ఉండగా అలాంటి వాడి దగ్గరికి రాముడు వస్తే మాత్రం వీడు ఉద్ధరింపబడతాడా? నిజం కాదు స్వామి హనుమ చెప్పిన మాట, రాముడు రాలా లంకకి, ఉద్ధరింపబడ్డారా రావణాసురుడు? ఏమైనా వైరభక్తి చేత చచ్చి సాధింపబడ్డాడు తప్ప అనుగ్రహం కోసం కాళ్ళు పట్టుకోగలిగాడా? ఇమాంతు విషమాం దుర్గాం లంకాం రావణపాలితాం ప్రాప్యాపి సమహాబాహు కింకరిష్యతి రాఘవ. దీనిలోకి 4 మాత్రం రాగలరు, చతుర్నామే హగితిం వానరాణాం మహాత్మనాం వాలిపుత్రస్య నీలస్య మమ రాజ్ఞస్య ధీమత. ఎవరా 4? అంగదుడు వస్తాడు, సుగ్రీవుడు వస్తాడు, నీలుడు వస్తాడు, నేను వస్తాను. ఇది అహంకారంతో స్వామి చెప్తున్న మాట కాదు, ఇందులో జగద్గురువు స్థానంలో కూర్చుని జీవకోటికి ఒక ప్రబోధం చేస్తున్నారు స్వామి. ఎందుకంటే రామాయణంలో బాలకాండలో ఒక కథ జరిగింది, దశరథ మహారాజు గారు చేస్తున్నటువంటి యజ్ఞవాటికి వచ్చినటువంటి శ్రీ మహావిష్ణువు నేనే రామచంద్రమూర్తిగా జన్మిస్తున్నానని చెప్పారు. కాదు కాదు, రామలక్ష్మణ భరత శత్రుఘ్నులుగా జన్మిస్తున్నానని చెప్పారు. తత పద్మపలాసాక్ష కృత్వాత్మానం చతుర్విధం పితరం రోచయామాస తదా దశరథ నృపం అన్నారు వాల్మీకి మహర్షి, నేనే 4 వస్తున్నానన్నారు. అయినప్పుడు అలా రాముడు వస్తుంటే చతుర్ముఖ బ్రహ్మగారు సభ తీర్చి, ఒరే రాముడు రావణాసురుడితో యుద్ధం కోసం నరుడిగా వెడుతున్నాడు, ఆయన వెనకాతల అండదండలగా నిలబడడం కోసమని మీరందరూ మీ మీ అంశలతో జన్మించండి అన్నారు. వానరేంద్రం మహేంద్రాభ ఇంద్రో వాలిదమూర్జితం సుగ్రీవం జనయామాస తపనస్తపతాంబరహ అన్నారు బాలకాండలో మహర్షి. అక్కడ సూర్యుని యొక్క అంశ చేత సుగ్రీవుడు వచ్చాడు, అలాగే అగ్నిహోత్రుని యొక్క అంశ చేత నీలుడు వచ్చాడు, వాలి యొక్క కుమారుడిగా అంగదుడు వచ్చాడు, వాయువు యొక్క పుత్రుడిగా హనుమ వచ్చారు.
ఇక్కడ ఇన్ని కోట్ల వానరములు అనేక అంశాలతో వచ్చిన నలుగురు లంకలోకి రాగలరు అంటున్నారు హనుమ. లంక లోపలికి రావడం అంటే ఈ కళ్ళు పెట్టుకుని బయటంతా చూస్తాం, కానీ జ్ఞాననేత్రము చేత లోపలికి చూడగలిగిన వాళ్ళు నలుగురే ఉంటారు. వీళ్ళెవరు? మొట్టమొదటి వాడు అంగదుడు చూస్తాడట. ఎవరు అంగదుడంటే? అంగదుడంటే నామ సంకీర్తన చేయగలిగిన వాడు. ఎందుచేత అంటే ఏదో ఒక నామమునందు అనురక్తి కలగడం, ఈ నామమునందు ఉద్ధరిస్తుంది అనేటటువంటి పూనికని కలిగి ఉండడం. నోరు తెరిచినా నోరు మూసినా, కష్టం వచ్చినా కష్టం లేకపోయినా, ఆఖరికి తలుపు సందులో వేలు పడినా రామా అనో శివ అనో నామం అన్నారంతే మహర్షి. ఆ నామము భగవన్ నామమై దాని యందు నీకు పూనిక కలిగి ఉండాలి. ఏకశబ్ద సంయజ్ఞాత సృష్ట ప్రయుక్త స్వర్గే లోకే కామదుగ్భవతి. ఏ నామం కాదు, ఆ నామమునందు నీకు అనురక్తి ఉండాలి. ఉండి నామం పట్టుకో, ఆ నామం నిన్ను ఉద్ధరిస్తుంది. ఉద్ధరించడం కాదు, ఆ నామము చేత పరమాత్మ నిన్ను విడిచిపెట్టి ఉండలేక వచ్చి నీకోసం దెబ్బలు కూడా తింటాడు. అంత సాధికారికంగా ఎలా చెప్పావో ఈ మాట అని మీకు అనుమానం రావచ్చు. కబీర్ దాస్ గారు మహానుభావుడు, తండ్రి చచ్చిపోతే వాళ్ళ అమ్మగారు నేత నెయ్యమన్నారు. ఆ చీరలు నేస్తూ ఉండేవారు. ఆ చీర నేస్తుండగా ఆయనకి జ్ఞాపకం వచ్చేది, ఇలాగే పరమాత్మ కూడా ఈ ప్రపంచాన్ని అంతటినీ తయారు చేస్తున్నాడు, అసలు పెద్దశాలేవాడు పరమాత్మ అనుకునేవారు. ఆ నామం పట్టుకుని పరవశించిపోతూ ఆ నామం చెప్పుకోవడంలో తాదాత్మ్యత పొందేసేవారు. చిత్రం ఏమిటంటే ఆయన మళ్ళీ బయటికి వచ్చేసరికి అద్భుతమైన చీరలు తయారైపోయాయి. ఈయన లోపల నామం చేసుకుంటుంటే పరమాత్మ చీరలు నేసేవారు. అమ్మ ఈ బట్టలు పట్టుకెళ్ళి సంతలో పెట్టి అమ్మి డబ్బు పట్టరా అంది. ఈ పంచెలు పట్టుకెళ్ళి సంతలో పెట్టి కూర్చున్నారు. అవి పరమాత్మ నేసిన పంచెలు, ధగధగాయమానంగా ఉన్నాయి. ఎవరు కొంటారు? అక్కడికి వచ్చి చూసి అబ్బో ఇంత ఖరీదైన బట్ట మనం ఎక్కడ కొంటామని వెళ్ళిపోతున్నారు. వాళ్ళు బట్ట కొంటం లేదని బెంగలేదు కబీర్దాస్ గారికి. అబ్బో ఎంత ప్రశాంతంగా ఉందో, ఎవడూ వచ్చి బేరం ఆడి నా ప్రాణం తీయలేదని ఆయన నామ సంకీర్తన చేసుకుంటున్నారు. చేసుకుంటూ ఉంటే పరమేశ్వరుడు చూశాడు, అసలు ఈయనకి నామమునందు ఉన్న అనురక్తి ఉంటో చూడాలనుకున్నాడు. ఒక బ్రాహ్మణ రూపంలో వచ్చి పిలిచాడు. కుంటికి కట్టుకోవడానికి బట్టలేదయ్యా కబీర్, ఓ పంచి ఇమ్మన్నాడు. ఉన్న బట్టల్లో సగం ఇచ్చేశారు, గొడవ వదిలిపోయింది అనుకున్నారు, మళ్ళీ నామం చేసుకుంటున్నారు. ఒక మహమ్మదీయ పకీర్ రూపంలో వచ్చారు, మిగిలిన బట్టలు పకీరికి ఇచ్చేశారు. చూడగలిగిన జ్ఞాననేత్రం ఉన్నవాడికి శరీరాలు, శరీరాల్లో ఉండే భేదాలు ఇవన్నీ చూడడు, లోనున్నదాన్ని చూస్తాడు. అందుకని మహమ్మదీయుడా అన్నది చూడలేదు కబీర్దాస్ గారు, ఇచ్చేశారంతే. ఆ రూపంలో వచ్చినవాడు రామచంద్రమూర్తి. పట్టుకుని వెళ్ళిపోయి ఉన్నవాడు ఊరుకోకుండా వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, అమ్మా మీ అబ్బాయికి ఇచ్చిన బట్టలు ఏం చేశాడో తెలుసా, సగం ఓ బ్రాహ్మడికి ఇచ్చేశాడు, సగం మహమ్మదీయ పకీర్కి ఇచ్చేశాడు. ప్రస్తుతం మీ వాడు ఏం చేస్తున్నాడో తెలుసా, ఇంకా అమ్మే గొడవలేదని సంతలో కూర్చుని నామం చేసుకుంటున్నాడు, చూపిస్తాను రమ్మన్నాడు. వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్ళారు. వెడితే కబీర్ దాస్ గారు సంతోషంగా నామం చేసుకుంటున్నారు. బాహ్యస్మృతి లేదు. వాళ్ళ అమ్మగారు పిలిచారు పిలిచారు, కడుపు మండిపోయింది ఆవిడికి. ఈ పక్కనున్న బ్రాహ్మణుడే ఓ కర్ర ఇచ్చి దీంతో కొట్టమ్మ బయటకు వస్తాడన్నారు. అంటే కబీర్ దాస్ గారి తల్లికి ఎనలేని ఆగ్రహం వచ్చి ఆ కర్ర పట్టుకుని కబీర్ దాస్ గారి వీపు మీద కొట్టారు. ఏమిటై నామందికి అన్నం పెట్టిందా, నీళ్ళు ఇచ్చిందా, ఏమిటి నామం ఆపుతావా ఆపవాని. కబీర్ దాస్ గారిని కొడుతూ ఉంటే వాళ్ళ అమ్మగారిని తీసుకొచ్చిన బ్రాహ్మణుడు కొట్టకమ్మ కొట్టకమ్మ అని ఏడుస్తున్నాడు. ఈయన వీపు మీద వాతలు తెలియ. అప్పుడు అమ్మ కొట్టకమ్మ అని కోదండం పట్టుకుని మంచి పచ్చటి పట్టుపంచ కట్టుకుని ఆంతెత్తున స్వామి రామచంద్రమూర్తి దర్శనమిచ్చారు. కబీర్ దాస్ గారి తల్లి రాముడి కాళ్ళ మీద పడి, కబీర్ నీ వల్ల నాకు రామదర్శనం అయిందని కబీర్ దాస్ గారిని ఇంటికి తీసుకెళ్ళింది. ఒక నామం పట్టుకుని కబీర్ దాస్ గారు ఉద్ధరింపబడిపోలా, ఇది జీవకోటికి అందించేటటువంటి సారం హనుమ. ఒక్క నామం పట్టుకో, నాకేం తెలుసు నాకేం తెలుసు నాకేం తెలుసు అనకు, ప్రీతిగా ఒక్క నామం చెప్పుకో. జగద్గురువుల స్థాయి అంటే అలా ఉంటుంది. జగద్గురువు అని పేరు పక్కన పెట్టుకోవడం కాదు, ఆ పేరుకి సార్థకత కొంతమందికి ఉంటుంది. చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారు ఒకనాడు ఒక సభకి వెళ్ళారు. పోలినంత డబ్బున్న వాళ్ళందరూ సభకు వచ్చారు. అడగకపోయినా తెచ్చి వేదిక మీద డబ్బు కట్టలు పెట్టారు, పళ్ళు పెట్టారు, బట్టలు పెట్టారు, రకరకాలు పెట్టారు. అన్నిటినీ చూశారు చంద్రశేఖరులు. చూసి ఆఖరిని అన్నారు, మీరందరూ నేను వచ్చానని, నేను ఒక సన్యాసినని, జగద్గురువునని ఇన్ని తెచ్చి వేదిక మీద పెట్టారు, చాలా సంతోషం. కానీ ఒక పేద సన్యాసిని, నాకంటూ ఏమీ లేనివాణ్ణి, నేను చెయ్యి చాపి మిమ్మల్ని అందరినీ ఒకటి అడుగుతాను, మీ అందరూ ఇవ్వగలరది, నాకు ఇస్తారా అని అడిగారు. చంద్రశేఖరేంద్ర సరస్వతి వంటి వారు చెయ్యి చాపితే ఇవ్వకపోవడం ఏమిటి, పైగా మీ దగ్గర ఉందంటున్నారు, తప్పకుండా ఇస్తామన్నారు. ఇస్తామన్నాక మాట తప్పకూడదు, ఇస్తారా అన్నారు. ఇస్తామన్నారు అందరూ. అయితే మీరు ప్రతిరోజు రోజులో ఏదో ఒక 2 నిమిషాల సమయాన్ని నాకు దానం చేసేయండి, మీ ఇష్టం, అది పొద్దున్న కావచ్చు, సాయంత్రం కావచ్చు, మధ్యాహ్నం కావచ్చు, రాత్రి కావచ్చు, రోజుకి 24 గంటల సమయం మీకుంటే 2 నిమిషాల సమయం ఆ రోజులోది మీది మాత్రం కాదు, మీరు దానం చేశారు నాకు, ఆ 2 నిమిషాల సమయం నాకు ఇచ్చారు కనుక నేను చెప్పినట్టు వినియోగించండి. ఆ 2 నిమిషములు మాత్రం మీ మనస్సులోకి ఇంకొకటి రాకూడదు, దాన్ని భగవంతుని యొక్క నామము చెప్పుకోవడానికి ఉపయోగించండి, అంతకన్నా నేను కోరేది లేదన్నారు. ఎంత వేల మంది ఉద్ధరింపబడిపోయి ఉంటారు చంద్రశేఖరేంద్రులు ఆనాడు పెట్టినటువంటి దాన భిక్ష వల్ల, ఈ జగద్గురువుల స్థాయి. అందుకని ఒక నామము ఉద్ధరించదా, అందుకని అంగదుడు రాగలడు లంకలోకి. అంటే భగవన్నామమును పట్టుకున్నవాడు ఏదో ఒక రోజున ఆ నామి యొక్క అనుగ్రహం చేత లోపలికి వెళ్ళగలుగుతాడు. రెండవ వాడు సుగ్రీవుడు రాగలడు. సుగ్రీవుడు అంటే సూర్యుని యొక్క అంశలో వచ్చాడు. సూర్యుడు వచ్చాడా చీకట్లు పోతాయి. అలాగే ఒక్కసారి వేదం అర్థమైందా, వేదం అర్థమవడం అంటే ఏమిటి, వేదం అంటేనే విద్ అనేటటువంటి ధాతువులోంచి వచ్చింది. విద్ అంటే తెలుసుకోవలసినది, ఏది తెలుసుకున్న తరువాత వేరొకటి తెలుసుకోవలసినటువంటి అవసరము లేదో దానిని వేదం అంటారు. మళ్ళీ తెలుసుకోని అవసరము లేనిది, తెలియవలసినది భగవంతుని యొక్క స్వరూపం. కాబట్టి ఆ వేదమును తెలుసుకుని మంచి కంఠముతో, మంచి కంఠం అంటే అద్భుతమైన కంఠం అని కాదు, ఉదాత్త అనుదాత్త స్వరముల చేత వేదమును చదివి వేదము చేత ప్రతిపాదింపబడిన పరమాత్మ తత్వమును అర్థము చేసుకున్నటువంటి వాడు లోపలికి వెళ్ళగలడు, అంటే అంతర్ముఖుడు కాగలడు. అందుకని సుగ్రీవుడు రాగలడు. మూడవ వాడు నీలుడు రాగలడు. నీలుడి గురించి బాలకాండలో గొప్ప వర్ణన చేశారు. ఆయన గొప్ప తేజోవంతుడు, శత్రువులను పరిమార్చగలిగినటువంటి వాడు, అగ్ని యొక్క కుమారుడు. అగ్నికి అగ్ని కుమారుడికి తేడా ఉండదు, ఇద్దరు ఒకటే. అంటే ఎవరు నిత్యము అగ్ని కార్యము చేస్తున్నారో, రామచంద్రమూర్తి కూడా నిత్యాగ్నిహోత్రం చేసేవారు, ఎవరు నిత్యాగ్నిహోత్రము చేస్తున్నారో అటువంటి వారు భగవంతుని పొందకుండా మధ్యలో అడ్డు వచ్చినటువంటి ప్రతిబంధక రూపమైనటువంటి పాపము అగ్ని కార్యము చేత శమింపబడి భగవంతుని చేరుకోవడానికి కావలసిన అనువైన వాతావరణం ఏర్పడుతుంది. అందుకని నీలుడు రాగలడు. నాలుగవ వారు నేను రాగలను. నేను రాగలనంటే అహంకారంతో చెప్పట్లేదు ఈ మాట. హనుమ రాగలరంటే, హనుమ పుట్టగానే సూర్యమండలం వంక చూశారు, తినే పండనుకుని సూర్యుడిని పట్టుకోబోయారు. ఇంద్రుడు వజ్రం పెట్టి కొట్టాడు, ఎడమ దవడ సొట్టబడింది, కింద పడ్డారు. కింద పడ్డారు కనుక, ఎడమ దవడ సొట్టబడింది కనుక, సొట్టబడిన హనుములు కలవారు కనుక హనుమ అని పిలిచారు. అలా ఏదైనా ఒక మాట చెప్పాలి అని అనుకున్నాను అనుకోండి, ఇప్పుడు నేను నాలో సుందరకాండ గురించి చెప్పాలనేటటువంటి భావన కలిగి, అసలు హనుమ అంటే ఎవరో చెప్పాలన్న భావన కలగగానే నాభి నుంచి వాయువు బయలుదేరుతుంది, బయలుదేరి సహస్రారం దగ్గరికి ఎడుతుంది. సహస్రారం పైకి వెళ్ళడానికి వీల్లేదని వెనక్కి తోసేస్తుంది. తోసేస్తే వాయువు ఇక్కడికి వస్తుంది. వీటిని హనువులు అంటారు. అంటే వర్ణములుగా వ్యక్తమయ్యేటటువంటి స్థానములు ఉంటాయి, అక్కడికి వెళ్ళి నాలుక ఆయా స్థానముల యందు నొక్కుతుంది. ఆ నొక్కడంలో నాలుక పొరపాటుపడి ఒక చోట నొక్కవలసినటువంటిది వేరొక చోట నొక్కితే ఒక అక్షరములకు బదులు వేరొక అక్షరం పైకి ధ్వనిగా వస్తుంది. అలా కాకుండా నాలుక నర్తించి కావలసిన రీతిలో ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కితే బయటికి వస్తున్నటువంటి వాయువు సొట్టబడి, ఆ సొట్టబడినటువంటి వాయువు అక్షరమై, అక్షరములు పదములై, పదములు వాక్యములై, వాక్యములు అర్థాన్ని పట్టుకుని నాలో ఉన్న భావన వాక్య రూపంగా నా నోటి వెంట బయటికి వస్తే, ఆ వాక్యము మీ చెవిలోంచి లోపలికి వెడితే ఇక్కడ మనస్సులో భావన అక్కడ మనస్సులోకి ఎక్కుతోంది. ఇలా ఎక్కేటట్టు వాయువు అక్షరములుగా మారి బయటికి రావడమే శబ్దస్వరూపంగా మారడం. ఇది వాయుపుత్రుడైనటువంటి హనుమగా మారడం. అందుచేత హనుమ రాగలరు. అంటే శబ్దశక్తి చేత, మననాత్ త్రాయితే ఇది మంత్ర అయినటువంటి మంత్ర స్వరూపము చేత, మంత్రానుష్ఠానము చేత, బీజాక్షర సంపుటీకరణము చేత లోపలికి వెళ్ళగలడు. ఇది చెప్పడం హనుమ రాగలరు. అందుకని చతుర్నాం ఏమగతిం వానరాణాం మహాత్మనాం వాలిపుత్రస్య నీలస్య మమ రాజ్ఞస్య ధీమతః, వీళ్ళ నలుగురు లోపలికి రాగలరు అని స్వామి అంటారు. అయినా నేనెందుకు వచ్చాను, సీతమ్మని వెతకడానికి వచ్చాను, నాకెందుకు ఇవన్నీ. భూతాశ్చార్థా విపద్యంతే దేశకాల విరోధితా, అర్ధానర్ధాంతరే బుద్ధిర్నిశ్చితాపి నిశోభతి, ఘాతయంతి కార్యాణి దూతాహ పండితమానినహ అన్నారు. నేనెందుకు ఇవన్నీ ఆలోచించను, నేను చాలా తెలివైన వాణ్ణి అనుకున్నటువంటి మంత్రి సూర్యోదయంగానే చీకట్లు పోయినట్టు అటువంటి మంత్రి వలన కార్యములు పాడైపోతాయి. అందుకని నాకెందుకు ఈ ఆలోచన, చేయవలసినది రామచంద్రమూర్తి చేస్తారు, నేను సీతమ్మ జాడ కనిపెట్టే ప్రయత్నం చేస్తానన్నారు. అనుకున్నదే తడవు చీకటి పడిన తరువాత వెతుకుతానన్నారు. సూర్యేచాస్తం గతే రాత్రౌ దేహం సంక్షిప్యమారుతి వృషదంశకమాత్ర సన్బహువా అద్భుత దర్శన అన్నారు. ఏమండి, ఏదైనా వస్తువు పోయినవాడు చీకట్లో వెతుక్కుంటాడా వెలుతురుండగా వెతుక్కుంటాడా? ఏమండి, నా పరుసు పడిపోయింది అక్కడ, ఇప్పుడు బాగా చీకటిగా ఉంది వెళ్ళి వెతుక్కొస్తానంటాడా? ఏమండో, దీపం ఏదైనా ఉంటే ఇవ్వండో సార్, నా పరుసు వెతుక్కుంటానంటాడా? వెతకవలసిన వస్తువుని వెలుతురులో వెతుకుతారా చీకట్లో వెతుకుతారా? బాగా చీకటి పడ్డాక వెతుకుతానంటారేమిటి హనుమ? చీకటి పడ్డాక వెతుకుతానండం ఆయనకి కాదు చీకటి, సమస్త భూతకోటి కూడా విషయములయందు అనురక్తితో ఉండగా అంధేంధోదయముల్ అంటాడు ప్రహ్లాదుడు. మహాభదిర శంకానాదముల్ మూక సద్గంధాఖ్యాపనముల్ నపుంసక వధూకాంక్షల్ దుగ్ధ ద్రవ్యంబులు హోమ భస్మ హవ్యములు క్రోడ సద్గ్రంథంబుల్ అని పోలికలు వేస్తాడు. కళ్ళు లేని వాణ్ణి తీసుకెళ్లి వెన్నెల్లో నించోపెట్టి చూడరా ఎంత బాగుందో వెన్నెలంటే వాడు చూడగలడా? నోరు లేని వాడికి మంచి కావ్యం చదివించి ఉపన్యాసం చెప్పరా అంటే వాడు చెప్పగలడా? లేకపోతే పుట్టు చెవిటివాడి దగ్గరికి వెళ్ళి శంఖం ఊది ఎలా ఉందిరా శంఖానాదం అంటే చెప్పగలడా? హరిభక్తి వర్జితుల దుగ్ధ వ్యర్థ సంసారముల్ అంటారు. ఇది లేనివాడి జీవితం కూడా అలాగే ఉంటుంది. అందుచేత అందరూ విషయములయందు అనురక్తితో ఉండగా అది సాధకుడైనటువంటి వాడికి చీకటి, అందరూ విషయములయందు అనురక్తితో ఆదమరిచి ఉండగా తానొక్కడు మాత్రం భగవంతుణ్ణి వెతుక్కుంటుంటాడు, అది సాధకుడికి పగలు. అందుకని రామకృష్ణ పరమహంస తెల్లవారి నిద్రలేస్తూనే మంచం మించి కిందకి దిగి తలకొట్టుకుని ఏడుస్తుండేవారు. మేనల్లుడు వచ్చి, ఎందుకు మామయ్య ఇలా ఏడుస్తావంటే, ఒరే నా జీవితంలో ఇంకొక రోజు వెళ్ళిపోయింది, తెల్లవారిపోయింది, నాకు అమ్మ దర్శనం అవ్వలేదురా, అయిపోతోంది జీవితం అని ఏడుస్తుండేవారు. మహాపురుషుల యొక్క జీవితం అలా ఉంటుంది. అందుచేత అందరూ విషయ లంపటంలో ఉంటే సాధకుడు ఒక్కడో ఆ విషయములు అక్కర్లేదని దూరంగా ఉండి తను పరమాత్మని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాడు. ఇవాళ హనుమ దేహం సంక్షిప్యమారుతి, దేహాన్ని తగ్గించుకుని వృషదంశక మాత్ర సన్, పిల్లి పిల్లంత వారయ్యారట. పిల్లి పిల్లంత వారయ్యారన్నది ఒక అర్థం, వృషదంశక మాత్ర సన్ అంటే రుద్రాంశ కలిగినటువంటి వారయ్యారన్నది ఒక అర్థం. రుద్రాంశని కలిగి ఉండడంలో ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? ఒకసారి రుద్రుని యొక్క చూపు పడిందా శత్రువులు బలహీనమైపోతారు. అందుకే అమ్మవారికి శివదూతి అని పేరు. అమ్మవారు ఎప్పుడెప్పుడు రాక్షసుల్ని చంపాలన్నా అప్పుడప్పుడు శివుణ్ణి రాయబారిగా పంపిస్తూ ఉంటుంది. శివుడు వెళ్ళి రుద్రాంశతో చూశాడా వాడికి ఉన్న శక్తి అంతా తగ్గిపోతుంది, అప్పుడు అమ్మవారు వెళ్ళి చంపేస్తుంటుంది. ఇవాళ బభువా అద్భుత దర్శన, అటువంటి దర్శనంతో రుద్రాంశలో స్వామి వెడుతున్నారు. ఈ చూపులతో చూస్తారు అక్కడ రావణాసురుణ్ణి. అందుకే వాడు చూస్తూనే వాడు ఆశ్చర్యపడి కిమేష భగవాన్ నంది భవే సాక్షాద్ధిహాగత ఏన శప్తోస్మి కైలాసే మయా సంచలితే పురా అన్నాడు. ఓరి బాబోయి, నందీశ్వరుడు వచ్చేశాడో ఏమిటో అని అడిలిపోయాడు వాడు. వాడు చచ్చిపోయాడు హనుమని చూస్తూనే, భయంతో చచ్చిపోయాడు. ఇలా చూడగలిగినటువంటి చూపుతో వెడుతున్నారు. అందుకని లేదు లేదు పిల్లి పిల్లంత వారై వెడుతున్నారు. పిల్లి నడక చప్పుడు వినపడదు, పిల్లిలా నడుస్తారు రాయని అంటారు. పిల్లిలా నడవడం అంటే ఏది నడిచినా చప్పుడు తెలుస్తుంది. పిల్లి నడిచింది అనుకోండి చప్పుడు తెలియదు, అందుకని శత్రువుని పట్టుకుంటుంది. శత్రువు ఎక్కడుంటుంది? ఆ ఇంట్లోనే ఉంటుంది. దానికి అక్కర్లేంది లేదు దిక్కుమాల నెలకి. ఆఖరికి మీరు అభిషేకం చేసుకున్నటువంటి చిన్న నాగేంద్రుడి విగ్రహాన్ని కూడా ఎత్తుకుపోయి కలుగులో పెట్టేసుకుంటుంది. ఏమిటో దానికి సంతోషం తెలియదు, మనం ఉన్న ఇంట్లోనే ఉంటుంది. ఇల్లంతా తిరుగుతూ ఉంటుంది, మూతలు ఎత్తేస్తుంది, అన్నీ తినేస్తుంది, కనపడ్డవన్నీ తీసుకెళ్ళిపోతుంది, కలుగులో దాచేసుకుంటుంది. వినాయకుడు తీసుకొచ్చి దాన్ని వాహనంగా పెట్టుకుంటాడు. ఏమిటో తెలుసా అండి దాని అర్థం? దానికి పిల్లలు ఎక్కువ, అక్కర్లేని ప్రతి దాన్ని తీసుకెళ్ళి కన్నంలో పెట్టుకుంటుంది. అక్కర్లేని పాత న్యూస్ పేపర్ కూడా వీడు మడతెట్టి 70 వయస్సులో పైన దాస్తుంటాడు. ఎందుకు నాన్న దిక్కుమాల కాగితాలు ఇంటి నిండా దాస్తారంటే, అలా అనకరా, ఏం ఉట్టిన ఎందుకు పారేయడం, రేపు పొద్దున పాత పేపర్లు వాడు వస్తాడు అమ్ముతానంటాడు. కోడలు పాలకలు ఇలా కత్తిరించి వీధిలో పారేస్తే దాన్ని పంపు కింద ఎట్టి కడిగి తెచ్చి లోపల పెట్టి దాచుకుంటూ ఉంటాడు. మనవడికి ఇస్తాట శనగపప్పు. ఆ టైంలో కాసేపు సూర్యుడి వంక చూసి నమస్కారం చేసి ఆదిత్య హృదయం వాడు ఒక్కనాటికి చదవడం. ఇది ఎలకకి మనకి ఉండేటటువంటి పోలిక. అందుకని ఎలక ఎలా తిరుగుతుందో మనం అలా తిరుగుతాం. ఈ ఎలకకి శత్రువు ఎవరో తెలుసా అండి? పిల్లి. ఈ పిల్లి నిశ్శబ్దంగా వస్తుంది, ఆ కలుగు పక్కనే కూర్చుంటుంది. ఈ పిల్లి ఉందని దానికి తెలియదు, ఇది బయటకు వస్తుంది, టక్కన పట్టుకుంటుంది. ఎప్పుడు పట్టుకుందో కూడా తెలియదు. ఇంత ఎలక జాగ్రత్తకి మారు పేరు దిక్కుమాలిన ఎలక. దంతపుష్టికి పెట్టింది పేరు, దేన్నైనా కురికేస్తుంది. మనం కురికేయం, ఇది కురికేసామో ప్రపంచంలో ఇక్కడికి, ఇన్నింటిని తినేసామో పళ్ళతోటి. దాని రూపాలు మార్చేయడమే కదా మన పరిస్థితి. మనం అంటే మహాప్రభు మిమ్మల్ని అనుకోకండి, నా అలాంటి తిండిపోతు గురించి. అందుకని ఎలకకి మనకి పోలిక లేదు, ఆ ఎలకని తింటుంది పిల్లి. చిత్రం ఇవాళ స్వామి అలా వెడుతున్నారు. వెళ్ళడం అంటే ఆ సంసార మగ్నతకి వ్యతిరేకమైనటువంటి జ్ఞానస్వరూపంతో వెడుతున్నారు. దీన్ని గెలుస్తున్నారు సంసారాన్ని. ఇది కాదు ఆయనకి కావలసింది, అద్భుత దర్శనం. అందరూ చీకట్లో చూడలేమని ఊరుకుంటారు, చీకట్లో చూస్తుంది పిల్లి. అంతటా అజ్ఞానం ఆవరింపబడి ఉన్నప్పుడు జ్ఞానస్వరూపి అయి తాను చూడవలసిన దాన్ని చూస్తాడు. సంసారములో ఉండడం చీకటి ఎలక, జ్ఞానముతో ఉండడం పిల్లి. అందుకని పిల్లంతవారై అద్భుత దర్శనంతో పెడుతున్నారు. అందుకే అవతారాలన్నీ అర్ధరాత్రి వస్తాయి, జ్ఞానమిచ్చే అవతారాలు. కృష్ణ పరమాత్మ ఎప్పుడొచ్చారు? జగదాచార్యులు కనుక అర్ధరాత్రి వస్తారు. లింగం ఎప్పుడొస్తుంది? శివలింగం అర్ధరాత్రి వస్తుంది. ఆపాతాళ మభస్తలంత భువన బ్రహ్మాండమావిస్ఫుర జ్యోతిస్ఫాటిక లింగమౌళి విలసత్పూర్ణేందువాంతామృతై అస్తోకాప్లుతమేకమీశమనిశం రుద్రాం వాకాంజపం ధ్యాయే దీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించే శివం బ్రహ్మాండ వ్యాప్త దేహ భసిత హిమరుచాభాసమానా భుజంగైః కంఠే కాలాహ కపర్తా కలిత శిశికలశ్చండ కోదండ హస్త త్రిక్షా రుద్రాక్షమాల సులలిత వపుష శంభవా మూర్తివేధాః రుద్రాశ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవాన ప్రయచ్చస్తు సౌఖ్యం అంటారు. అందుచేత అర్ధరాత్రి శివలింగం వస్తుంది. ఎందుకిది? అజ్ఞానాన్ని తీయడానికి వెలుతురు కావాలి, చీకటి పోగొట్టడానికి దీపం కావాలి. అంతేగాని పట్టపగలు దీపం ఎందుకు? అందుకని రాత్రి వెతుకుతానంటారు. అందుకని అజ్ఞానం పోవడానికి జ్ఞానం కావాలి, జ్ఞానము రావడమే అజ్ఞానం పోవడం. అందుకని అద్భుత దర్శనంతో అందరూ లంకలో ఉంటే, లంకలో అందరూ ఆదమరిచి విషయములను అనుభవిస్తుంటే ఈయనొక్కరు నాకు విషయములక్కర్లేదని లోపల సీతమ్మ తల్లిని పెట్టుకుని అందరినీ వెతుకుతున్నారు. వెతికినప్పుడు కనపడిన వాళ్ళు ఎవరందరూ విషయభోగపరాయణులు, వీళ్ళని చూసి ఆగరాయన. ఆయన దేనికోసం వెతుకుతుంటారు? నాకు ఇది అక్కర్లేదు, నాకు ఇది అక్కర్లేదని తీసేస్తుంటారు. నయ్యితి 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 నయ్యితని తీసేస్తారు. నాకు ఏది కావాలి? సీతమ్మ తల్లి దర్శనం కావాలంటారు. ఆత్మదర్శనాభిలాషి అయినటువంటి జ్ఞాని యొక్క యోగ మార్గాన్ని చెప్తుంది సుందరకాండ. ఇది సౌందర్యం. అందుకనది సుందరకాండ. అందుకని స్వామి అద్భుత దర్శనుడై బయలుదేరారు. అలా బయలుదేరితే నయ్యితి నయ్యితి నయ్యితని తీసేద్దాం అనుకుంటే ముందడ్డొచ్చేదేది? దేహాత్మాభిమానమే అడ్డొచ్చేస్తుంది. అందుకని లంక దగ్గరికి వెళ్ళారు. ఎవరొచ్చారు మొట్టమొదట? కస్త్వం కేనచ కార్యేన ఇహ ప్రాప్తో వనాలయ కథయ స్నేహయత్తత్వం యావత్ ప్రాణాధరంతితే అంది. ఎవరురా, వనములలో తిరిగేవాడా? నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీకేం పని అని అడిగింది. వనం అంటే బ్రహ్మము. బ్రహ్మమును కావాలని తిరిగేటటువంటి వాడికి లంకతో ఏం పని, ఎందుకు వచ్చావు అని అడిగింది. ఇది దేహాత్మాభిమానం. అందుకే దీన్ని ఋతుమంతము అంటారు. అలాని దీన్ని వదిలేస్తే వీల్లేదు. ఎందుకంటే ఇది కుమార్ల శరీరం, ఇది నేను కాదు కదండి, దీన్ని వదిలేవడం భారస్తానది, గొడవ వదిలిపోయింది కదా, లోపల ఉన్నదాన్ని నేనని ఇంకా దీన్ని వదిలేస్తే వచ్చింది ఏమిటి? రమణుల దగ్గరికి వెళ్ళి ఇలాంటి వెర్రి మాటలు అడిగాడు. అడిగితే రమణులు అన్నారు, చెప్పడానికి రమణులకు రమణులే సాటి. ఆయన అన్నారు, ఆకులు తేవాలి, చీపురు పుల్లని సన్నగా చెయ్యాలి, పంటికి అడ్డుపడకుండా ఊడిపోకుండా చక్కగా కుట్టాలి, ఆ విస్తరి వేసుకోవాలి, అందులో భోజనం చెయ్యాలి, భోజనం అయిపోయిన తరువాత విస్తరిని మడత పెట్టి పెంటకుప్పలో పారేయాలి. అంతేకాని విస్తరి పెంటకుప్పలో పారేయడానికి కదా అని కుట్టగానే పెంటకుప్పలో పారేస్తావా? భోజనం తిన్నాక పారేయాలి. ఇందులో ఉండి బ్రహ్మమును తెలుసుకుని దర్శనము చేశాక దీని మీద నీకు తాదాత్మ్యత తనంత తాను పోవాలి. అంతేకాని నాలుగు ముక్కలు పట్టుకుని నాకు తెలిసిపోయిందని దీన్ని వదిలేస్తానంటే మహాపాతకం సంక్రమిస్తుంది. అందుకని వదిలిపెట్టడానికి వీల్లేదు, తనంత తాను పడిపోతుంది అంటాడు. చెట్టు చెట్టులోంచి పిండి వస్తుంది, చెట్టులోంచి వచ్చిన పిండి కాయ అవుతుంది. ఆ కాయ పండవుతుంది. ఆ పండిన పండు ఇలా గాలి వేస్తే కింద పడిపోతుంది. అలా పండిపోయినటువంటి పండు కింద పడిపోవడానికి సిద్ధపడిపోతుండగా చెట్టు బెంగ పెట్టేసుకుని అయ్యో నాలోంచి వచ్చిన పండు కింద పడిపోతోందని కొమ్మల్ని అడ్డు పెట్టడానికి ప్రయత్నించదు. పండిపోయిన పండు పడిపోవడం ధర్మం అని చెట్టు ప్రశాంతంగా ఉంటుంది. జ్ఞాని అయిన వాడు లోపలికి తానిళ్ళి ఇది పడిపోతుందని, ఇది పడిపోయే క్షణం కోసం ఎదురు చూస్తాడు. ఎలా ఎదురు చూస్తారన్నది కూడా రమణులే చెప్తారు. ఎంత గొప్పగా చెప్పారంటే కూలి బియ్యాన్ని ఎత్తుకొచ్చినట్టు అన్నారు. యజమాని పక్కన నడుస్తుంటాడు, బియ్యం బస్తాని కూలివాడు తెస్తుంటాడు. వీపు మీద వాడు బస్తా పట్టుకొస్తుంటాడు. ఇది కొనుక్కున్న వాడికి, పక్కనున్న వాడికి అందులో సన్న కన్నం పడి బియ్యం కారిపోతున్నాయి అనుకోండి, మోసేవాడికి ఏం సంబంధం ఉండదు, పోతే పోయిందో గొడవలిపోయింది బస్తా తేలికైపోతుంది అంటాడు. అది పక్కనున్న యజమాని చూసుకుని ఏమో బియ్యం కారిపోతున్నాయి ఆగాగానే ఓ పాత కాగితం కూడా తీసుకొచ్చి కన్నంలో పెడతాడు. మోస్తున్న వాడు తాదాత్మ్యత విడిది. ఈ పట్టికెళ్లేవాడు ఏ సందులో సార్ ఇల్లు, ఈ సందులోనా ఆ సందులోనా అంటాడు, కిందేనా నర మీద అంటాడు. ఎందుకు, ఎప్పుడెప్పుడు దీన్ని వదిలేద్దామా అని. దీన్ని పారాయడంలో వాడికి సుఖం ఉంది, వాడు దారిబత్తి అని వచ్చాడు దీనికే. దీంతో వాడికి సంగమేం లేదు, ఆ బత్యం మీద వాడి ఇంట్రెస్ట్, దీన్ని వదిలేయాలి. దీన్ని బత్యం కోసం తెచ్చారు, ఇహ జన్మలో ఉండిపోయిన ప్రారంధం కోసం దీన్ని తెచ్చాడు. ఆ ప్రారంధం అయిపోయే వరకు ఇది ఉంటుంది, ఆ తర్వాత ఎప్పుడో పడిపోదు. దాని గురించి పెద్ద బాధ ఏమిటి? అందుకని అంత స్థితికి వెళ్ళాక విస్తరి పారేయాలి. అంతేగాని విస్తరిని పారేయడమే అని తెలుసుకుని మొదటే విస్తరిని కుట్టేసి పారేస్తారా? పారేయకూడదు. అందుకని ముందు బ్రహ్మమును తెలుసుకో, ఇది ఋతుమంతం. ముందు ఋతుమంతము నుండి సత్యమును తెలుసుకో. సత్యమును తెలుసుకున్న తర్వాత ఋతుమంతము తనంత తాను పడిపోతుంది, నీకేం విచారం ఉండదు. ఇంత ఆధ్యాత్మ జ్ఞానాన్ని పట్టుకొచ్చి మొట్టమొదట అడ్డొచ్చే దేహాన్ని చెప్తారు. తెలుసుకున్న తరువాత పడిపోయినా బెంగ పెట్టుకోంది దీని గురించి. అసలు తెలుసుకోకుండా మొదట అడ్డుపడేది ఇది. ఇది విచిత్రం. మీరు సంధ్యావందనం చేద్దామని ఇలా కూర్చున్నారనుకోండి, అపవిత్ర పవిత్రో వా సర్వావస్థ అంగతోపి వా అస్మరేత్ పుండరీకాక్షం సమాహ్యాభ్యంతరశుచి అంటాడు. దోమ ఎగురొచ్చి ఇక్కడ కుట్టేస్తుంటుంది. ఇది ఝాస్ అంతా ఇంకక్కడి నుంచి దోమ మీదే. దీన్ని కొట్టేయడమా, పొద్దున్నే చంపేయడమా, దిక్కుమాలిన దోమ తినేస్తోంది, ఇలా గోక్కోను ఉద్ధరణితో నీళ్లు తీసి మళ్ళీ చేయగడుక్కుంటూ ఉండను. సంధ్యావందనానికే ఓ దోమ దేహం మీద ఇంత అభిమానాన్ని తెస్తే ఆత్మజ్ఞానం పొందడానికి దేహాన్ని జయించడం అంత తేలిక. లోకములన్నీయున్ గెలిచిన అడవింద్రియానీకము చిత్తమున్ గెలువనేరవు, నిన్ను నిబద్ధు చేయు భీషణ శత్రుల ఆర్వుల ప్రభిన్నుల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధిలేడొకడు నేర్పున చూడుము దానవేశ్వర అంటాడు ప్రహ్లాదుడు. అందుకని దీన్ని గెలవడం అంటే ఎంత కష్టమో చెప్తున్నారు. కష్టమం కెనచకార్యేన ఇహ ప్రాప్తోవనాలయ కథయ స్నేహయతత్వం యావత్ ప్రాణాధరంతితే, ఎందుకొచ్చావో చెప్పు అంది లంక. ఆయన అన్నారు, అబ్బే అమ్మా ఇందులో ఉన్న ఉపవనాలు వనాలు ఏవో చెట్లు చామలు సరోవరాలు చాలా బాగుంది కదా, ఒకసారి చూద్దామని వచ్చానమ్మా అన్నారు. ఆవిడంది, ఏమిటి అంత తేలిగ్గా వెళ్ళిపోతావా? ఆయన అన్నారు, అసలు నువ్వెవరమ్మా? కాస్త్వం విరూపణైనా పురద్వారే వతిష్టసి, కిమర్థం చాపిమాం వృద్ధా నిర్భత్స యశిదారుణ. ద్వారం దగ్గరే తగిలేదా లోపల కడదా అంటే నువ్వెవరని అడిగారు. అడిగితే ఆవిడంది, అహం రాక్షస రాజస్య రమణస్య మహాత్మనః ఆజ్ఞా ప్రతీక్ష దుర్ధర్ష రక్షామి నగరీమిమా అహం, నేనంటాడు. నేనన్నప్పుడల్లా ఇలా చూపిస్తూ ఉంటాడు. ఇలా చూపించిన నేను దీని చిట్ట చివరి స్థితి ఏమిటి? దీనిలోంచి ఊడిపోయిన వెంట్రుకలు చెట్ల మొదళ్లలో కెడతాయి, కాల్చేసిన తర్వాత మిగిలిపోయిన ఎముకల్ని కాటికాపరి కర్ర పెట్టి పైకెత్తి బయటికి తోసేస్తే భూమిలోకి వెళ్ళిపోయే వరకు చెదపురుగులు కొరుక్కు తింటాయి. అగ్నిహోత్రంలో కాలిపోయిన తర్వాత పిడికెడు బూడిదైపోతే ఇంత కొత్త కుండలో తెచ్చి కొడుకు తీసుకెళ్లి గంగలో కలుపుతున్నాడు. అలాంటి దాన్ని పట్టుకుని ఉన్న నాళ్ళు ఇలా చూపిస్తున్నావు. ఇది ఉండిపోయేది అనుకుంటున్నావు, ఇది ఉండకుండా వెళ్ళిపోయేది. కానీ దాన్ని పట్టుకుని ఇలా నలిపేస్తుంది, దాటి వెళ్ళడం వీలు కాదు. లోపల మనస్సు అంత ఆజ్ఞనిచ్చి లాగి పారేస్తుంటుంది. రావణ భయానికి అలా కాపాడుతుంది దేహం. లోపలికి వెళ్ళనివ్వదు, దీన్ని ఉపేక్షించనివ్వదు, ఒక్క ఉపవాసం చేయనివ్వదు, కొండ ఎక్కనివ్వదు. కాళ్ళు నిప్పి ఎందుకు వచ్చింది, బస్సు ఉంది కదా అంటుంది. ప్రతిదానికి బైపాస్. దేని కొరకు? దీని కొరకు. దేనికైనా మొదలడ్డిదే. మీరు ఎక్కడైనా చూసుకోండి, ఉపవాసం చేద్దాం అంటే షుగర్ ఉంది కబుక్కుని కోమాలోకి పోతామో ఏమిటో, కొంచెం జామ తాగచ్చా అండి అంటాడు. ఏమండి ఏకాదశి, అమ్మో ఇలా కలిసి వస్తుందా మళ్ళీ మహాశివరాత్రి? ఇన్ మహాశివరాత్రి నాడు ఒక్కరోజన్నా ఉపవాసం చేద్దాం. ఎవరో ఒక్క తల్లి, ఈ మధ్య నేను శైవమత ప్రబోధినిలో జరిగాను, ఆవిడ అంత్యకాలం సమీపించేస్తుండగా భర్త గారు వెళ్ళి అడిగారట, ఏం చేయమంటావని, నీకేమైనా కోరికుందా ఉంటే చెప్పని. అంటే ఆవిడ అడిగిందిట, నన్నొక్కసారి శ్రీశైలం తీసుకెళ్లి అంతరాలయంలో కూర్చోపెట్టి అభిషేకం మనిద్దరం కలిసి చేసుకుందామని కారులో తీసుకెళ్లాడు మహానుభావుడు. అభిషేకం చేసినందుకు పరమశివుడు ఆవిడకి ఇచ్చినటువంటి ఫలితం ఏమిటో తెలుసా అండి? మహాశివరాత్రి నాడు సాయంకాలం భర్త కూర్చుని ఉండగా ఆయన బొడిలో తల పెట్టుకుని శరీరం వదిలిపెట్టేసి, ఇంత చేస్తే అంత ఇస్తాడు ఆయన. అందుకని సరే పేరు ప్రకటించకూడదు కనుక నేను చెప్పలేదు, ఇందులో కొంతమందికి తెలుసు సభికుల్లో. సరే అందుచేత కాం స్వం విరూపణైనా పురద్వారే వతిష్టసి కిమర్థం చాపిమాం వృద్ధ నిర్భత్స యశిదారుణ, అంటే అహం రాక్షస రాజస్య రావణస్య మహాత్మన ఆజ్ఞా ప్రతీక్ష దుర్ధర్ష రక్షామి నగరీమిమాం, నేను ఈ నగరాన్ని కాపలా కాస్తుంటాను, ఆయ్ లోపలికి వెళ్ళడానికి వీల్లేదు, నా ఆజ్ఞ లేకుండా నన్ను గెలిస్తే లోపలికి వెళ్ళగలవు, దీన్ని గెలిస్తే లోపలికి వెళ్ళగలవు. అసలు యుద్ధం దీంతో, బయట వాళ్ళతో కాదు, దీంతో వస్తుంది యుద్ధం. అంటే స్వామి అన్నారు, కాంస్త్వం విరూపణైనా వికృతంగా కనపడేదానా అన్నారు, లోపల ఉన్నదాన్ని చూపించకుండా అస్తమానం దీన్ని చూపిస్తుంది, అందుకుని వికృతమైన ఆవిడంది, నన్ను కాదని ఎక్కడికెడతావు అని ఒక్క సరుపు చరిచింది హనుమని. స్వామి చూశారట, అపారమైన క్రోధం వచ్చింది, కానీ ఇంత కోపంలో కుడి చేత్తో కొట్టానా చచ్చిపోతుంది అని ఎడం చేత్తో కొట్టారు. తత సంవర్తయామాసా వామహస్తస్య సౌంగుళీహి హనుమాన్ క్రోధమూర్ఛితః. ఇది బుద్ధిమతాం వరిష్టం అంటే క్రోధమునకు వశుడైపోతాడు ఎవరైనా. మహానుభావుడు ఆయన చూడండి, నా కుడి చేత్తో కొడితే చచ్చిపోతుంది ఇది ఆరది అని ఎడం చేత్తో కొట్టారు ఆయన. అప్పుడు కూడా ఎంత నిగ్రహమో చూడండి, ఎడం చేత్తో కొట్టేటప్పటికది కళ్ళు తేలేసి కింద పడిపోయింది. కింద పడింది ఆవిడ లంక, ఆవిడ మంత్రాధిష్టాన దైవం. ఆవిడ ఒక విచిత్రమైన మాట చెప్పింది, ఇంతకుముందు నేను ఈ లోపలున్నవాడి బాధలు పడలేకపోయాను, అసలు లోపలున్నవాడి బాధలు ఇది పడలేకపోతుంటుంది, ఎందుకని పాపం ఎంత తిప్పుతూ ఉంటాడో, ఆకలి వేసేస్తూ ఉంటుంది, కానీ ఇంటికి వెళ్ళి అన్నం తిండు. ఉండి తిననివాడు దరిద్రుడే, లేక తిననివాడు దరిద్రుడే, ఇద్దరిది దరిద్రమే. ఎందుకని వీడికి ఇంకా ఓటీ వస్తుంది, అందుకని రాత్రి 1 గంట వరకు పనిచేస్తాడు వేళకి పెట్టడం, దీనికి ఎంత కడుపు మండిపోతుంటుంది. నేరకపోయి వీడు ధరించాడు రా, నన్ను అన్నం పెట్టడు, ఓటీ ఉంటే చాలు, 5 రూపాయలు ఖర్చు పెట్టడు, చచ్చిపోతాడు టిఫిన్ తింటే, అందుకని టిఫిన్ తింటాం, 2 రూపాయలు కాఫీ తాగడు, అవన్నీ ఉంచేస్తాడు, ఉంచేస్తే ఇవన్నీ వీడు పట్టుకెళ్ళిపోతాడు వెళ్ళిపోయేటప్పుడు. మహానుభావుడు నృసింహ శతకంలో చెప్తాడు, ఎవరు పట్టుకెళ్ళిపోయేవాడు, ఎవరు పట్టుకెళ్ళిపోతాడు ఇవన్నీ, తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు వెళ్ళిపోయేడి నాడు వెంటరాదు, లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారంపు మింగబోడు, విత్త మార్జన చేసి విర్రవీగుటే కాని కూడపెట్టిన సొంగు కుడువలేడు, పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగలకిత్తురో దొరలకవును, తేనె జుంటీగలియవా తిరువరులకు భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర, తేనెటీగ చచ్చి చేడి కష్టపడి తేనె తెచ్చి గదుల్లో పెట్టి మైనం పెట్టి దాస్తుంది, కింద పొగడతాడు వచ్చి, ఇవన్నీ బయటికి పోతాయి, వాడు పిండి తాగేసి విషిరవతలు పడేస్తాడు, మళ్ళీ వెళ్ళి గూడెడుతుంది. రామకృష్ణ పరమహంస సంసార మగ్నులైన వారి గురించి ఒకటి చెప్తారు, వాడు అందులో ఉండి తన చుట్టూ గూడు కట్టుకుంటాడు, ఎంత గొప్పగా ఉందో అని తన నోట్లోంచి వచ్చేటటువంటి దారంతో తన చుట్టూ కట్టుకుంటాడు, కట్టుకుని ఆ పట్టు పురుగు లోపల కూర్చుంటుంది, కూర్చుని అబ్బా నా నోట్లోంచి వచ్చిన పట్టుదారంతో ఎంత మంచి గూడు కట్టుకున్నానో, పట్టు గూడు మెత్తటి గూడు ఎంత బాగుందో అనుకుంటాడు. వీడు చచ్చి చేడి రాత్రి పగలు తిరిగి సంపాదించి ఇల్లు కట్టి బ్యాంక్ బ్యాలెన్స్ దాస్తాడు, చూసేవాడు వేరేడు ఉంటాడు, వాడికి పట్టు పురుగు మీద కాదు ఆసక్తి, పట్టు మీద ఆసక్తి, ఆ దారం కావాలి వాడికి, అందుకని లోపలున్న పురుగును తీసి అవతల పారేయగలడు వాడు, కానీ అలా తీసేస్తే పట్టుదారం తెగిపోతుంది, అందుకని వాడేం చేస్తాడంటే ఈ పట్టుకాయలన్నీ తీసి మరుగునీళ్ళలో పారేస్తాడు, పారేస్తే లోపలున్న పురుగు కుత కుత ఉడికి చచ్చిపోతుంది, అప్పుడు తీసుకెళ్లి వాడు రాత్నానికి పెట్టి దారం అంతా ఇటు తీసేస్తాడు, కాయలు తీసుకెళ్లి అవతల పారేస్తాడు, పక్షులు తింటాయి, నువ్వు కట్టుకున్న గూడు నీ సమాధి, అందుకని సంసారమునందు మగ్నత కూడా చివరికి అక్కడికే వెడుతుంది, అందుకని ఓపికుండగా 1 రూపాయి దానం చేయడం నేర్చుకోరా అంటారు రామకృష్ణ పరమహంస. అందుచేత సమర్థయామాసా వామహస్తస్య సోంగుళీహి ముష్టిమాభిజగానైనా హనుమాన్ క్రోధమూర్ఛితః, ఒక్క దెబ్బ కొట్టారడం చేత్తో కళ్ళు తిరిగి పడిపోయింది. ఆవిడంది, నాకు బ్రహ్మగారు వరం ఇచ్చారయ్యా, లోపలున్న వాడి బాధ పడలేకపోతున్నాను, ఒకరోజు వెళ్ళి అడిగాను వీడి బాధ ఎప్పుడు తప్పుతుందని. ఆయన అన్నాడు, ఒకనాడు ఒక వానరుడు వస్తాడు, ఆ వానరుడి దెబ్బకి నువ్వు పడిపోతావు, నువ్వు పడిపోయినాడు లోపల వాళ్ళు పడిపోతారు. ఇది గుర్తు అన్నాడు, ఇవాళొచ్చావు నువ్వు వానరానివి, నన్ను కొట్టావు, నేను పడిపోయాను, కాబట్టి లోపల ఉన్నవాడు కూడా పోతాడు కొద్ది కాలంలోనే, అందుకని నువ్వు లోపలికెళ్ళి యథేచ్ఛగా వెతికి సీతమ్మని కనిపెట్టుకో అందావిడ. ఆయన చెప్పారా హనుమ నేను సీతమ్మని వెతుక్కోవడానికి వచ్చానని, మరి ఎలా చెప్పింది లంక అంటే, వానరుడు రావడం అంటే ఏనాడు వానరహ మనిష అనిపించేటట్టుగా భగవత్ శబ్దాన్ని చెప్పగలిగినటువంటి ఒక గొప్ప భక్తుడు చెప్పినటువంటి మాట చెవిన పడుతుందో ఆనాడు దేహాత్మాభిమానం తగ్గుతుంది. ఏనాడు దీని మీద అభిమానం తగ్గుతుందో ఆనాడు లోపల ఉన్నటువంటి మనస్సు యొక్క అలజడి తగ్గుతుంది. అందుకని వానరుడు వస్తే కానీ లంక లొంగదు, లంక లొంగితే కానీ లోనున్నవాడు లొంగడు. ఇది పరమార్థంగా చెప్పింది. స్వామి బయలుదేరారు. ఒక్కసారి అద్వారేణ మహాబాహు ప్రాకారమిపుప్లువే ప్రవిశ్య నగరీం లంకాం కపిరాజ హితంకర. వెళ్లకుండా ప్రాకారం నుంచి దూకుతూ పైగా ఎడంకాలు పెట్టారు. చక్రేచ్చ పాదం సవ్యంచ శత్రుణాం సతుమూర్ధని అన్నారు. ఎడంకాలు పెట్టి దిగితే అద్వారంగా అంటే ద్వారంలోంచి వెళ్లకుండా గోడ నుంచి దిగితే శత్రువు యొక్క శిరస్సు మీద పాదం పెట్టి దిగినట్టు. అలా దిగడం చేత శత్రువు యొక్క హానిని సంకేతిస్తున్నారు. అందుకని రావణాసురుడు ఓడిపోతాడు, హనుమ నెగ్గుతారని చెప్పడం కోసమని ఆ ప్రాకారం నుంచి లోపలికి దిగారట. దిగి స్వామి అన్వేషణ ప్రారంభం చేశారు. ఇంకక్కడి నుంచి ఆ లంకాపట్టణంలో వెతుకుతున్నారు. లంకలో ఏముంటుంది? ప్రసాదమాలావితతాం స్తంభై కంచనరాజితై శాతకుంభమైర్ శృంగై గంధర్వ నగరోపమాం. బంగారంతో కట్టినటువంటి మేడలు, వాటికి స్తంభములకి నవరత్నములను తాపడం చేశారు. వజ్రములతోటి వైఢూర్యములతోటి జాలు కట్టారు. ఎక్కడ చూసినా పగడములని వాటిని తాపడం చేశారు. ఇంద్రనీలమణులతో అరుగులు కట్టారు. అంత వైభవోపేతమైనటువంటి లంక. ఇలాంటి వాటిని చూస్తూ నాకు ఇది కాదు, నాకు సీతమ్మ కావాలని వాటిని విడిచిపెట్టి తిరుగుతున్నారు స్వామి. అది విచిత్రం లంకాపట్టణంలో అని. ఎంత డాబుగా ఉందిరా ఈ లంక, ఎక్కడుంటుందండి లంక, అవన్నీ ఎక్కడుంటాయి, ఎవడి చెయ్యి వాడికి అందాం. నా చెయ్యి నా అరిచి చూసారా మేస్టారు, చాలా ఎర్రగా ఉంటుందండి అంటాడు. నా వేళ్ళు చూసారా ఎంత పొడుగో, ఇదే ప్రసాదమాలా వితతాం స్తంభై కాంచనరాజితై. ఎవడి రంగు వడికింపు, ఎవడి పొడుగు వడికింపు, ఎవడి పొట్టి వడికింపు, ఎవడి లావు వడికింపు, ఎవడి సొంపు వడికింపు, ఎవడిది వడికి. అబ్బా నేను చాలా అసహ్యంగా ఉంటానని బెంగటికి ఉంటాను ఏంటి, ఎవడైనా ఎవడు ఉండడు, ఎవడి మానాన వడికి నేను మహా అందగాడినని సంతోషం. అందుకని ప్రసాదమాలా వితతాం స్తంభై కాంచనరాజితై. అందుకు నా లంకాపట్టణం ఎక్కడ చూసినా బంగారు మేడలతో ఉందిటే.